ఇక్కడ యూమాలో సర్వసభ్య సమావేశము తిరిగి మరలా వచ్చిన కొరకై ఈ ఆహ్వానాన్ని పొందుకున్నందుకు ఇది ఘనమైన తరుణం. గడిచిన కాలంలో ఇక్కడ అద్భుతకరమైన సమయం మనం గడిపాము. తరువాత నేను తిరిగి ఇక్కడ ఉంటానని గ్రహించినప్పుడు నానెంతగానో అది మంచి భావన కలిగించినది. ప్రజల యొద్ నుండి సాక్ష్యాలు, ఈ మంచి మాటలు వినుటకు ఒక విధంగా నన్ను కొంచెం పైకెత్తుట, అవి నాకు మంచి భావన కలిగించినవి. లాస్ వెగాస్ నుండి వచ్చిన సహోదరుడు అక్కడ సర్వసభ్య సమావేశంలో కూటము కావాలని, కూటం ముగిసిన వెంటనే తనను చూడమని బిల్లి చెప్పాడు. అది వేయుటకు మాకు సమయముందని, ఫీనిక్స్ కూటమునకు ముందు జనవరిలోనని అతడు చెప్పాడు. లాస్ వెగాస్ కు వచ్చుటకు కాబట్టి అక్కడికి మేము వెళ్ళుటకు మేము ఎప్పుడు కోరుకుంటున్నాము, ఎప్పుడు కోరుకుంటున్నాం. చాలా కాలం క్రితము లేక అతడు ఇంకా అనుకుంటున్నాడేమో. సహోదరు ఆర్ట్ విల్సన్ అక్కడ ఇండియడు వాళ్ళనుకుంటున్నాను. అతడు మరియు సహోదరి విల్సన్ అక్కడికి రమ్మని నన్ను అడిగారు. నాకు తరుణము దొరకకపోయింది. బహుశా నేను వెళ్లగల సమయం ఇది కావచ్చు. బిల్లీ పాల్ ను, సహోదరు రాబర్ట్స్ ను ఇప్పుడే చూడండి, అతడు ఇక్కడే ఒక చోట ఉన్నాడు. సహోదరు రాయ్ లోపలే ఉన్నాడని ఒకరు నాకు చెప్పారు. సహోదరు పెరీ లీ వారిలో ఎవరైనా వారు మీకు చెప్పగలుగుతారు. మేము రాగలందులకు తారీఖులు నిర్ణయించుకోండి. చాలా మంది దైవ సేవకులను కొద్దిసేపు క్రితం నేను చూశాను. నా సహోదరులను కలుసుకున్నందుకు నేనెంతగానో ఆనందంగా ఉన్నాను. నాకు సమయం ఉంటే మీతో కలిసి ఇంటికి రావాలని కోరిక కలిగి ఉన్నాను కూడా. ఎందుకనగా దేశంలో శ్రేష్టమైన వంటకాలు మీరు చేస్తారని నాకు తెలుసు. అదెంతో మంచిది. సహోదరు పెరీకి రెండున్నవి, ఈ రాత్రి అతనిపై ఉన్నవి. ఇప్పుడు అతని మీద అతనికి వ్యతిరిక్తముగా రెండు మార్కులున్నవి. అందులో ఒకటి బయట లోపల అక్కడ మైక్రోఫోన్ ను కత్తిరించి వేయుట. అందును గుర్చి నీవు నేరస్తులు అవుతావు సహోదర పేరి. నీవు నిజంగా నేరస్తులు అని నేను అనుకున్నాను. అయితే మాట్లాడటకు ఒకరు నియమించబడ్డారు. ఇది ఒక మంచి పనే. తర్వాత అక్కడికి అతడు వెళ్లిపోయి మాట్లాడుతున్నాడు. అతను అన్నాడు, ఏ సహోదరి కాలిన్స్ కు లేక వారిలో కొందరికి చెప్పుట అన్నాడు. సాయంకాలం భోజనం బాగుంది అయితే అన్నాడు. నేను మీకు చెప్తున్నాను అతడు అన్నాడు, స్పానియర్డ్ లో లేక మరేదో ఒక మెక్సికో అతడో అయ్యుంటాడు. నేను రుచి చూచిన వాటన్నిటిలో అది కారమున్నది దానిలో, అంత కారముంది అందులో. ఆ విధంగా చెప్తూ పోతున్నాడు, వంట మేస్త్రితో మాట్లాడుతున్నాడు. అతడు అన్నాడు, నేనే వంట మేస్త్రిని అని. అది నీకు టెక్సాస్. మేము అతన్ని ఇక్కడ అరిజోనాలో అతడు మాతో ఉన్నట్లయితే మేము అతన్ని సరిచేస్తాం. మనం చేయమా? నిజంగా ఇక్కడ ఉండటం మంచిగా ఉన్నది. అవి చమత్కారముల వల్లే వినిపించవని అనుకుంటాను. అయితే కొంచెం చమత్కారం కలిగించుటకు అది ప్రభు తానే ఆహ్లాదము లేక ప్రసన్నత్వము కలిగించి ఉండెను అవునా? ఆయన అన్నాడు, హే రోజు అవునా, ఆ నక్కతో చెప్పుడి అని అన్నాడు. అవునా, ఈ రోజు నేను దయ్యములు వెళ్లగొట్టితే రేపు నేను పరిపూర్ణమైనది అవుతాను. కాబట్టి ఆయన ప్రసన్నత్వమును చమత్కారమును కలిగిండెను. అది మనను గాయపరచదు. నేనది అనుకోను. ఒకసారి ఇప్పుడు కొంచెం ఆలస్యమైంది. సహజంగా నేను 4 గంటలు బోధ చేస్తాను. కాబట్టి ఇది ఇక్కడ సభకు సంబంధించిన సహోదరుడు సహోదరు యొక్క మన్నన గుర్తెరిగి ఈ రాత్రి ఆ పద్ధతిని కత్తిరిద్దాం. నేను టెరీతో చెప్పాను. అతడు అన్నాడు, 2 గంటలు టేప్ పెట్టినా అని. నేను చెప్పాను, వద్దు టెరీ, ఇది ఉపన్యాసముతో కూడిన విందు. ఒకదాని గుర్చి ప్రజలతో మాట్లాడుటకు 30-40 నిమిషాలు అని అన్నాను. అది నేను ప్రయత్నిస్తాను. ప్రతిసారి అదెరిగి నేను ప్రయత్నిస్తాను. నేను చిన్నవాణిగా ఉన్నప్పుడు వింటానికి ప్రజలు వస్తుంటారు. ఎందుకంటే నేను పిల్లవాడైన బోధకుడును, కేవలం ఒక యవనస్తుడును, పిల్లవాడును. వారు అనేవారు, సరే బిల్లీ బ్రినహాం, నీవు ఒక చిన్న పిల్లవాడు, పాఠశాలకు వెళ్లలేదు, విద్య లేదు. వారు వచ్చి నా యొక్క విరిగిన మాటలను, నా కెంటికి ఆంగ్లమును, నా యొక్క తాకుడులను, ఉండుటను, మోసుకుని పోవటను వినటకు వచ్చేవారు. కొంచెం కాలం క్రితము ఇక్కడ జరిగిన ఒక కూటం వల్ల వారన్నారు, మనమంతా నిలబడి జాతీయ గీతం పాడుదామని. నేను లేచి నిలబడి అన్నాను, నా పురాతన కెంటికి గృహము ఎంత దూరంగా ఉన్నది అని అన్నాను. నేనిరిగిన ఒకే ఒక దేశం అదొక్కటే. నేను గుర్తెరిగినంత వరకు అది ఒక్కటే నా యొక్క జాతీయ గీతం. కాబట్టి నువ్వు పెద్దవాడై పోయిన తర్వాత అతడు వస్తాడు. మనం అతడు వస్తాడు. దానికంటే మంచిది మరొకటి నీకు కావలసి ఉన్నది అవునా? పౌలు అన్నాడు, నేను బాలున్నై ఉన్నప్పుడు బాలును వలె మాట్లాడుతుని, బాలును వలె తలంచుతుని, నీవు చిన్నపిన్నవాళ్ళు వలె నడుచుతివి. అయితే నువ్వు పెద్దవాడవై పోయే కొలది నీవు నీ మొదటి 2 గంటలు వేయినప్పుడు, నీవు నీ మొదటి 2 అడుగులను వేయినప్పుడు ఊగుతూ పడతావు, లేచి ప్రయత్నము చేస్తావు. తరవారి కొద్దిసేపటికి నీవు లేచి సరిగా నడుస్తావు. సిలువ సైనికులుగా అదే మనం చేయవలసి ఉన్నది. చక్కని మార్గములో నడుచున్నటువంటి సమయం ఇది. సరిగ్గా మహిమకు రాజమార్గమున ఈ లోక చరిత్ర యొక్క ముగింపు ఘటనలు మనం జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. ప్రభు యొక్క రాకడ ముగింపులో ఉండదని నేను నిజంగా నమ్ముతాను. బహుశా మనము ఊహించిన దానికంటే. కాబట్టి ఇప్పుడు సుమారు 30 నిమిషాలు మీ యొక్క సమయం లేక కొద్దిగా లేఖనం వైపునకు మీ అవధానమును పిలవాలని ఆశిస్తున్నాను. ఒక పాఠ్యాంశగా వినియోగించు మరికొంత విశదపరచడానికి. నిన్నటి దినం ఇంటి వద్ద కూర్చుని నా తలంపును గురించి నేను ఆలోచన చేస్తున్నాను. తర్వాత నేను అనుకున్నాను, సరే నాకు తెలియదు ఈ లేఖనమంతా మాట్లాడుట, అందులో కొద్ది భాగాన్ని తీసుకుంటాను. ఈ రాత్రి మనకున్నటువంటి కూటములాటి అటువంటి ఆ చిన్న కూటము కొరకు మీరు కీర్తనలు తిప్పుతున్నప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చదువుకై 27వ కీర్తన మొదటి 5 వచనాలు. ఈ వ్యాపారస్తుల యొక్క ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్ వారి యొక్క సభలను గురించి నేనిది చెప్పాలనుకుంటున్నాను. నా సహోదరుడు పేరి పుస్తకాలు మొదలైన వాటిని గురించి తన యొద్దనున్న పుస్తకాలను గురించి మాట్లాడుతున్నాను. మహాసభలో ఒకటి అయ్యలారా అదెంత సమయం అనేది ఇక్కడ ఫీనిక్స్ లో బోధించినప్పుడు టేప్ అయినది. ఎంతమందికి జ్ఞాపకం ఉంది? అదే పుస్తకం యొక్క ఆరంభం ఇది జరిగినప్పుడు. ఈ గడి యొక్క అనేకమైన వ్రాయబడిన దేవుని వాక్యం యొక్క అప్రాకృతమైన రుజువు ఒకటి మనల్ని చేరుకోలేనంతగా అదెంతో నిజం. అవి మీకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఏది నిజంగా జరగబోతుందో నీకు తెలియపరుస్తుంది. ఈ గడి యొక్క వర్తమానము మొదలైన వాటిని గురించి ఈ మనుషులు లేచి నిలబడి ఈ వివరణ ఇచ్చుచున్నప్పుడు బహుశా మీలో చాలా మంది కొత్త వారు ఉండవచ్చును. వారేం పొందుకున్నారంటే ఆయన ఏమి చేయనని వాగ్దానం చేశాడు అది ఈ గడి యొక్క దేవుని వాగ్దానం. ఆయన ఏమి చేయనని ఆయన చెప్పున్నాడు అదే విధంగా ఖచ్చితంగా లేఖన ప్రకారంగా రుజువు చేయుట మనము చూస్తున్నాము. చెప్పబడినవి ప్రతిసారి పరిపూర్ణంగా తాకినవి, ఎందుకనగా అది దేవుడు చెప్పినది. ఒక మనుషుడు అతను ఎవరైనది నాకు అనవసరం, ముందు జరుగు దానిని చెప్పుటకు ప్రయత్నిస్తే 10 మిలియన్లకు ఒకటి జరుగుతుంది. ఒక సంఘటన జరుగునని ఒక మనుషుడు నీకు చెప్తే, ఒక కాలంలో జరుగునని చెప్పినట్లయితే 10 మిలియన్లో ఒకటి, తరువాత స్థలంలో అది జరుగునని చెప్తే 100 మిలియన్లో సుమారు ఒకటి ఉండవచ్చు. తరువాత అది జరుగు సమయము వెళ్లిపోయే సమయం, అది జరుగు సమయం, అది ఏమి జరుగును మొదలగునవి. అది ఊహకు మరెంతో దూరం. అది సంపూర్ణంగా మనము చూచే కొలది ప్రతి ఒక్కసారి కూడా తరువాత అది దేవుడు. ఆ తరువాత నేరుగా లేఖనాలను వెనుకకు తిప్పుదాం. అది మనకు పరాయిదిగా అగుపించవచ్చును. అయితే ఎక్కడ చూడాలో ఎరుగకుండానే నేరుగా లేఖనాలను వెనుకకు తిప్పుదాం. పరిశుద్ధాత్మ తెచ్చి అలా వాక్యమునంతా ఏకం చేస్తుంది. మనం ఎక్కడ జీవించుచున్న ఘడియలో చూపించుటకు చిత్రాన్ని తయారు చేయను. మారుచున్న ఏర్పాటు కాలములు మనకున్నవి. మనం ఒక మూలన ఉన్నాము. ఒక గోడను కట్టు పనివానికి ఒక మూలను త్రిప్పుట సులభము. ఆరంభమయ్యేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒకే వరుసలో రాయిని పెడతారు. ఒక సంఘ సంస్థాపకము ప్రారంభించమైనప్పుడు ప్రారంభమైనప్పుడు వరుసలో వరుసగా పేరుస్తారు. అది మంచిదే. అయితే వాటిని మలుపు తిప్పునప్పుడు అక్కడ నీవు వేరొక దారిని మలుపు తిప్పవలసి ఉంటుంది. దేవుడు గోడను కట్టుట్లేదు, ఆయన ఇంటిని కట్టుచున్నాడు. అవునా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆయన ముందుగా చెప్పిన అనేకమైన కత్తిరింపులు మలుపులు ఉన్నవి. మలుపులు ఎవరైనా మలుపులు తిప్పగలడు. అయితే అది నమూనా ప్రకారముగా ఉండవలసి ఉన్నది. అది ఆ విధముగా లేనట్లయితే అవి విరిగి పడిపోతుంది. కాబట్టి ఆయన యొక్క వాత్సల్యము కొరకు, మీ యొక్క సహవాసం కొరకు, మరియు దేవుడు అనుగ్రహించిన తెరచిన ద్వారముల కొరకు, మరియు ఈ బిజినెస్ మెన్ వారుల కొరకు మేము దేవునికి స్తుతులు చెల్లించుచున్నాము. నేనిప్పుడు పెనుగులాడుతుంటాను, సంఘ శాఖల్లో ఉన్న ప్రజలను నేను నమ్ముతాను. సంఘ శాఖలను బుద్ధి చెప్పుటకు లేక హెచ్చరించుటకు నాకు మరింత సమయం లేదు. ఎందుకనగా ప్రతి ఒక్కరూ వారి చుట్టూ వారు కంచెను వేసుకున్నారు. ఎందుకనగా సహోదరుడు డేవిడ్ చెప్పిన చిన్న పోలికగా అనుకుంటాను, తాను పెంచుతున్న కొన్ని బాతులను గుర్చి అన్నట్లుగా ఇలాగూ చెప్పాడు, నది ఉన్నది, ప్రతి ఒక్క బాతు కూడా ఒకటితో ఒకటి సహవాసం చేయ ఆశించినవి, అయితే అవి చేయలేకపోయినవి. ఎందుకంటే అవన్నీ కంచె వేయబడినవి. అయితే నీళ్లు బాగా పైకి వచ్చినప్పుడు అది బాతుల దొడ్డిలో ఉండి పైకెత్తినవి, కనుక అలాగూ చేయవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నీళ్లు పైకి వస్తున్నావా? చూస్తున్నారా, మనము దొడ్డిలో ఉండి బయటకు వస్తాం, ఒకరితో ఒకరు సహవాసం చేస్తాం. మీకు తెలుసా, క్రీస్తు యొక్క ప్రేమను మన హృదయాల్లో కలిగి ఉంటాము. ఈ యొక్క ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్స్ నాకు ఒక వయాసిస్ లాంటిది. ఎందుకనగా నాకు సహోదరులు, మంచి సహోదరులు అందులో ఉన్నారు. నేను కలిసినా ఏ సంఘర్షకైనా అని నేను అనుకుంటాను. ప్రెస్బిటేరియన్లు, లూథరన్లు, బాప్టిస్టులు, పెంటికోస్టులు, అన్ని రకాలైన పెంటికోస్టు వారు, చర్చ్ ఆఫ్ గాడ్, నాజరీన్లు, ఫిలిపిహోలిస్ వారు, ప్రతి చోట మంచి సహోదరులు. అయితే చాలా సార్లు వారు వారి సమాజంలో ఉండనివ్వరు. చూశారా, ఎందుకంటే అది వారు నమ్మలేదని కాదు, కానీ అది వారిని వారి సంఘర్షాఖ నుండి కత్తిరిస్తుంది. నీవది చేసినప్పుడు పరంపరంగా అది చేస్తుంది. ఇక్కడే కొంచెం కాలము క్రితము ఒక మెథడిస్ట్ సహోదరుడు నా ఎదుకు వచ్చాడు. అతని పేరు నేను చెప్పను, ఒక మంచి మనిషి, దైవిక స్వస్థత మీద సిద్ధాంత విషయాలు వ్రాస్తున్నాడు. కొంత నాతో మాట్లాడుకొరకై నా ఎదుకు వచ్చాడు. మేము కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నాము. అతను అన్నాడు, నిన్ను గూర్చి మాకు వ్యతిరేకమైనది ఒకటే ఒకటి, అన్ని సమయాల్లో నీవు ఆ పెంతుకోస్తు వారితో వ్రేలాడుతుంటావు. నే అన్నాను, అలాగైతే మెథడిస్ట్ సంఘము అది సహకరించని, నేనే వస్తాను, అది వ్యత్యాసం. చూశారా, అతను అన్నాడు, కావచ్చు, నేను మెథడిస్ట్ సంఘాన్ని కాదు, నేను కేవలము వారికి సంబంధించి ఉన్నాను. నేను అడిగాను, అది అదా? వారు పెంతికొస్తూ వారు, తలుపులను తెరిచిన వారు వారు. అవునా, నేను వెలుటకు సంబంధించిన వారు వారు. మరి ఎంతమంది తెరుస్తారో, లోపలికి వచ్చుటకు నేను సంసిద్ధంగా ఉన్నాను అని అన్నాను. ప్రకటన 3వ అధ్యాయంలో ఉన్నట్లు చెప్పబడినది, నేను తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసినలా నేను లోపలికి వచ్చి భోజనము చేయదును. అది యేసు, ఆయన క్రీస్తుని మనందరికి తెలుసు. ఆయన వాక్యము, అవునా, ఆయన వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్ వారు మనమందరము కలిసి వచ్చుటకు ఒక వయాసిస్, ఒక దానికి ఏ సంఘము బలమిచ్చుట లేదు, దోహదపడట్లేదు. వారందరూ కలిసి సంఘములో నుండి వచ్చిన మనుష్యులు. మనమంతా సహవాసం కొరకు ప్రపంచాన్ని దాటి ప్రతి చోటు నుండి వచ్చి ప్రపంచమంతా కూడా అనేకమైన 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 ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్ సమావేశ సభలు స్థిరపరచుటకు నేను సహకరించాను. నాకు ఇవ్వబడిన ఆ తరుణాన్ని బట్టి నేను కృతజ్ఞుడును. అందులో వ్యాపారస్తుల వారు జామీను ఉన్నారు. తరువాత అన్ని సంఘాలు వారు రావాలని కోరుకున్నారు ఇలాగైనా. అయితే వారి సంఘంలో ఉండి వారిని బయటికి లాగుటకు నేనెన్నడూ ప్రయత్నం చేయలేదు. ఏ విధంగానైనా నీ సంఘంలోనే నిలబడు, వెలుగు ప్రకాశింపు చెయ్యి. అవునా, నిజమైన క్రైస్తవుడిగా ఉండు, నీ సంఘ కాపరి నిన్ను అభినందిస్తాడు. ఒక నిజమైన, నమ్మకమైన, అసలైన భక్తుడు, దేవునియందు విశ్వాసముంచిన ఏ మనుషుడైనా అలాంటి వ్యక్తిని శ్లాఘిస్తాడు. అవును, ఇప్పుడు ఇక్కడ ఉన్న సహోదరునికి, ఆయన భార్యకు, ఈ సర్వసభ్య సమావేశం నిమిత్తమై ఈ తరుణానికి నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సర్వసభ్య సమావేశము అభివృద్ధి చెందును కాక, దేవుని యొక్క ఆశీర్వాదాలు దానిపైన నివాసంలోను కాక, ప్రభు యొక్క రాకడకు ముందుగా వందల వందల ప్రజలను రక్షించుటకు దేవుని హస్తాల్లో సాధనముగా ఉండును కాక. మరియు మిగతా ఇక్కడున్న సర్వసభ్య సమావేశము ప్రతినిధులకు, మీకు, మీరు కీర్తన గ్రంథంలో ఉండి ఈ రాత్రి కొద్దిసేపు ఒక నిజమైన వింతైన విషయం నేను మాట్లాడ ఆశించుతున్నాను. కొద్ది లేఖనం ఇక్కడ నేను వ్రాసుకున్నాను, దాన్నే ఈ రాత్రి ఒక వ్యత్యాసకరముగా మాట్లాడవాలని అనుకుంటున్నాను. అయితే సమయము బయలుదేరి బోగుచున్నది, అంతసేపు నేను ఉండాలని అనుకుంటలేదు. కాబట్టి ఇక్కడ నేను కొంచెం త్రిప్పి కొంచెం ఎక్కువ లేఖనము తీసుకుంటాను. ఎత్తబడుట అను పాఠ్యాంశం గురించి నేను మాట్లాడగలుగుతున్నాను. అవును, ఒక ఎత్తబడుట ఉన్నదని మనము నమ్ముతున్నాము. క్రైస్తవులందరూ నమ్ముతారు ఒక ఎత్తబడుట ఉన్నదని బైబిల్ గ్రంథ చదువరులు నమ్ముతారు. కొంత పూర్వపరాలు చదువుకుంటుకొరకై 25వ కీర్తన మనము చదువుదాము. నన్ను క్షమించండి, 27వ కీర్తన 1 నుండి 5 వచనాలు. యెహోవా నాకు వెలుగును, రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొచ్చిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఆపత్ కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారం మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. చదవబడిన ఆయన వాక్యమునకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేయును కాక. ఈ దినమున ఈ పాఠ్యాంశమును మాట్లాడుచుండగా నేను తీసుకున్న మార్గములు మీలో కొందరు వ్యత్యాసకరమైన మార్గములు తీసుకుంటారు. అయితే సంఘానికి ఒక ఎత్తబడుట ఉన్నదని, బైబిల్ బోధిస్తుందని ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు? అవునండి, అది నిజం. ఖచ్చితంగా సంఘము కొనిపోబడుట. నీవు మెథడిస్టువైనా, బాప్టిస్టువైనా, ప్రెస్బిటేరియన్వైనా, లేక ఎవరివైనా, పెంతకోస్తువైనా, కొనిపోబడుట ఒకటి ఉంటుంది. మాట్లాడుతూ నేను అనుకుంటున్నాను, ప్రజలను ఆనందింప చేసేది ఒకటి నేను తలంచున్నది. నేనిక నిలబడి అలా చెప్పుటకు ప్రయత్నించట్లేదు. అట్టి దానికి నేను దోషిగా ఉండను. నేనిక్కడ చెప్పుటకు నడిపింపబడిన ఒకటి చెప్పుటకు ఇక నేను నిలబడాలనుకుంటున్నాను. అది మీకు ఉపయుక్తమగున్నది. మీరు క్రైస్తవులైనట్లయితే మీ అనుభవానికి అభివృద్ధి కలిగించే ఒకటి ఉండాలని నేను అనుకుంటున్నాను. మరి మీరు క్రైస్తవుడు కానట్లయితే మిమ్మల్ని మీరు ఎంతో సిగ్గుపరచుకుని మీరు క్రైస్తవుడు అగుటకు దోహదపడాలని అనుకుంటున్నాను. ప్రభు నన్ను నడిపించుకోలేదు. నా తలంపులు ఎల్లవేళలా క్రమములో ఉంచుకుంటూయే అది ఆ ఉద్దేశం. మనము హెచ్చరిక చేయబడ్డాము. దీని యొక్క సిద్ధాంత ప్రకారముగా కడవరి దినాలు ధృవీకరించబడతారని హెచ్చరిక చేయబడ్డాము. మీరు కావాలనుకుంటే ఒక్క నిమిషంలో అది చదువుదాము. అది 2 పేతురు 3 అధ్యాయం. ఒక క్షణం మనం ఇది చదువుదాము. 3:3-4 అది సరికాదేమో చూద్దాము.
In the last days, scoffers, walking after their own lust, and saying, "Where is the promise of his coming? Since the fathers fell asleep, all things continue as they were from the beginning."
అంత్య దినములలో అపహాస్యులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకను గూర్చిన వాగ్దానం ఏమయ్యను, పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఇప్పుడు మనము చూస్తున్నాము ఈ అంశం ఎంతో తేలికగా తీసుకునగల కారణం ఏదనగా ఎందుకనగా ప్రవక్త ఇక్కడ చెప్పుచున్నాడు, కడవర దినములలో ఈ అపహాస్యులు వచ్చి ఈ సంగతులు చెప్తారు. చూశారా, ఇది ముందుగానే చెప్పబడినది. ప్రజలు ఈ దినమందు ప్రవర్తించుగల కారణము ఇదే. నీవు ఖచ్చితంగా అది ఎదురు చూడవచ్చు. ఎందుకనగా అలాగని బైబిల్ చెప్పుచున్నది. అంత్య దినములలో వారు అహంకారులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, అతిద్వేషులు, అపవాదకులు, ఆత్మ నిగ్రహత లేనివారు, మహాత్ములను ఉద్దేశించువారు, పైకి భక్తి కలివారి వలే ఉండేవారు, శక్తిని నిరాకరించువారు, వారికి దూరముగా ఉండుము. సత్యం యొక్క అనుకరణ మనము చూడగలము. చూడగలమా? నిజం. ఇశ్రాయేలును విడిపించుటకు మోషే ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు ఒక గుర్తింపు కొరకు అతని చేతిలో ఒక కర్ర మాత్రమే ఉండెను. అతని వెనుక ఆకాశమునకు దేవుడు ఒక గుర్తింపుగా ఉండెను. అతడు అద్భుతాన్ని చేశాడు. అతని వెనుక అరుకన చేయవారు అతడు చేసినదే చేయచు అతని వెనుక ఉండేరి. అవునా? అతని మొదలు చేసిన తర్వాత వారు రెండవదిగా వచ్చిరి. అప్పుడు వారు వచ్చారు. ఎందుకనగా అసలైన దానిని వారు అనుకరణ చేస్తూ అతడు చేసినదే వారు నకిలీ చేశారు. మనం అది చూస్తున్నాము. ఇప్పుడు నీవంటావు, సరే అది మోషే దినాలలో అని. అయితే అదే లేఖనం చెప్పుచున్నది, కడవర దినాలలో వారు మరలా వచ్చెదరు అని. ఎన్నే ఎంబ్రే మోషేను ఎదిరించినట్లు అలాగున్నే వీరు చిన్న మనస్సు గలవారే సత్యము ఎదిరించరు. చూశారా, అనుకరణ చేసేవారు, ప్రజలను తబ్బిబులు చేయుటకై అన్ని విధాలైన విషయాలు చేయువారు. రాబోతున్న ఈ ఎత్తబడుట మరియు దేవుడు ఆయన వాక్య సరళలో ఉంచిన ఏదైనా సరే ఎప్పుడు కూడా సాధ్యమైతే దాన్ని తారుమారు చేయుటకు ఒకటి ఉంటుంది. అది చేయుటనేది సాతాను యొక్క ఉద్దేశం. లాస్ వెగాస్ కూటమి నుండి వచ్చిన ఇక్కడ ఒక సహోదరుడుగా లోకము తన పరిపాలనలోని ప్రాంతము అని సాతాను అన్నది. అక్కడే దాని అధికార నివాస నిలయమై ఉన్నది. సాతాను ఈ లోకం యొక్క దేవతని నాకు తెలుసు. ఆకాశము కింద ఉన్న ప్రతి దేశము అతని స్వాధీనములో ఉన్నవి, ఖచ్చితంగా ఉన్నవి. ఈ లోకము సాతానుకు సంబంధించినది. అయితే యేసు అది తీసుకుంటాడు. ఆయనకు ఒక దినాన దాన్ని ఇవ్వచ్చునది. ఆయన దాన్ని తృణీకరించాడు. ఆయన అన్నాడు, ఎందుకనగా రాబోతున్న కాలములో ఆయన దాని హక్కుదారుడు కాబోతున్నాడు కనుక అపహాసకులు. ఆ ఒక్క మాట మీద కొద్ది క్షణాలు కొద్దిసేపు మనం తీసుకుందాం. మన ముందుకు వెళ్లక ముందు అపహాసకులు చూసినలో సుమారు 2 వారాల క్రితము ఒక పత్రిక నేను చదువుతున్నాను. అక్కడ ఇంగ్లాండ్ దేశస్థులైన ఒక ఆంగ్ల మనిషి ఒక వివరణ ఇచ్చాడు, చేశాడు. అది పత్రికలో ప్రాముఖ్యమైన వార్తగా ఉన్నది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ కేవలము కల్పితమని, అది పిలాతుకు యేసుకు సంబంధించినది అని, ఆయన ఒకటి కావాలనుకున్నాడు అని మనము వారికి అది నిరూపించలేమనటానికి మార్గం ఏది లేదు. ఎందుకనగా అన్ని కూడా విశ్వాసము ద్వారానే పొందుకోవలసి ఉంటున్నది. మనం అది నమ్మవలసి ఉన్నది. అది ఎలాగూ జరిగినది అన్నది అతడు కొనసాగించి వివరణ ఇవ్వగోరాడు. ఇక్కడే కొంచెం కాలంలో ఆ గొప్ప దేశంలో ఇంగ్లాండ్ లోని లండన్ లో జాన్ వెస్లీ, చార్లిస్, ఇంకా ఆరంభ కాలంలోని ఆ గొప్ప బోధకులు, స్పర్జన్ మొదలుగు వారు అక్కడ గడ్డి బజార్లలో ప్రతి చోట సువార్త ప్రకటించారు. వారి కాలంలోని ఆ వర్తమానముకు వర్తమానాన్ని వారు తృణీకరించారు. ఈ రోజు వారు ఎలాగున్నారో చూడు. సహోదరు విలియమ్స్ ను మొదలైన వారు ఈ రాత్రి ఏరి, అది ప్రపంచంలోనే అత్యంత దిగదారిపోయిన దేశంలోని ఒక దేశం. అది ప్రపంచమంతటా నేనున్నాను. అయితే ఇంగ్లాండ్ వలె ఎంతో ఎంతో అక్రమంతో ఉన్నది మరొకటి నేను ఎరుగను. బిల్లీ గ్రెహం అదే విషయం చెప్పాడు. అతని భార్యను అతడు పార్కుల గుండా తీసుకుని వెళ్లవలసి వచ్చాను. పార్కులో బాహటంగా పురుషులు స్త్రీల మధ్య కార్యములు జరుగుతుండెను. నేనక్కడ ఉండినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో జరుగుతున్న హృదయ వేదన లాంటిది ఇంకొకటి లేదు. ఒకనాడు తరుణము కలిగి ఉండెను. ప్రపంచాన్ని దిద్దుబాటుకు నడిపించగల తరుణము కలిగి ఉండెనది. అది ఎంతగా పడిపోయినది చూపుతుంది. అయితే మీరు చూడండి, అప్పుడు వెళ్లిపోయినటువంటి అదే వర్తమానము ఆంగ్ల ప్రజలు అదే వర్తమానము కలిగించడానికి ఈ దినాన ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ దినమునకు క్రియ చేయదు, అది పనిచేయదు. మోషే వచ్చి నోహు వర్తమానం తెచ్చినట్లయితే ఏమవుతుంది? మనం ఓడును కట్టి నైల్ నదిలో నడిపిద్దాం అని అంటే అది పనిచేయదు. ఆ విధముగానే యేసు యొక్క వర్తమానము మోషే కాలంలో పనిచేయదు, మరియు అలాగే వెస్లీ యొక్క వర్తమానము లూథర్ కాలంలో పనిచేయదు. లేక లూథర్ వర్తమానము అది ఇటు ఇది అటు. ఈ దినాన మన యొక్క చివరి గంభీరమైన వర్తమానము పెంతికోస్తు అవుతున్నది. ఈ రోజు దాని నుండి మనము కదలచున్నాము. పెంతికోస్తు వర్తమానము దీనితో కలయదు. ఎందుకనగా ఇది మరి ఒక రోజు. ఇది దేవుని యొక్క వాక్యమంతా. అయితే ఈ భవనము కడుతుంది. ఎలాగునా పాదములు చేతులు పైకి ఉతుచున్నవో అది ఎత్తబట్టుకు పెళ్లి కుమార్తెకు రూపు దాల్చుతున్నది. చూశారా, వెనుకనున్న ప్రజలను కలపవద్దు, కనపరచవద్దు. వారు వారి యొక్క వర్తమానంపై జీవించారు. పెళ్లి కుమార్తెలో వారందరూ వస్తారు. ఏ విధముగా గోధుమ యొక్క కాండములో గుండా జీవం వచ్చునో ఆ విధముగా అది గోధుమను వదిలిపెడుతుంది, పై పొట్టు. అయితే గోధుమ భూమిలో పడినటువంటి గోధుమ గింజవలే తనకు తాను రూపు ఏర్పరచుకుంటుంది. ఇప్పుడే కొంచెం కాలం క్రితము ఒక జర్మనీ అతను విమర్శతో వ్రాసిన ఒక పుస్తకాన్ని చదువుతున్నాను. అతడు చెప్పాడు, ప్రపంచంలో మూఢ భక్తి గల వారందరిలో విలియం బ్రెనహామ్ ముందున్నాడు అని అన్నాడు. అతడు మరొకటి కాదు, అతడు మాంత్రికుడు, అతడు పనులు చేస్తాడు అని చెప్పాడు. చూశారా, ఆ మనుషుడు తెలియకుండానే తర్వాత ఆ మనుషుడు ఒక విమర్శకుడు, చివరికి దేవుని నమ్మడు. అతడు అన్నాడు, అంధయుగంలో లేక అంధకార యుగంలో కూర్చునుండి తన చేతులు ఆయన పొట్టకు అడ్డంగా పెట్టుకుని క్రైస్తవ గుంపును చూచి నవ్వుట తల్లులయుండి, మరియు ఆయన సొంత శిష్యులయుండి వారు అలాగే ఉన్న వారయుండి బిడ్లగల తల్లులు వారిని సింహాలు తింటానికి అంగీకరించి ఎన్నడూ తల కూడా త్రిపలేదు. ఇది చూశారా, ఎక్కడ ఉన్నదో ప్రకృతి సమానమైన మనస్సు, ఎక్కడైతే విద్య మొదలుగుని ఉన్నవో దర్శనాన్ని పట్టుకోలేవు. ఆ యొక్క గోధుమ గింజ భూమిలో పడవలసి ఉండెను. తిరిగి లేచుడి కొరకు యేసు ఏ విధంగా పడినదో అలాగనే పెంతికోస్తు సంఘము పడవలసి ఉన్నది. అది భూమిలోనికి పోవలసి ఉన్నది, ఆ యొక్క అంధకార కాలంలోకి. ఏ గింజ భూమిలోకి వెళితే అది మొలకెత్తుడి కొరకు అది చీకటి కాలంలో పడవేయబడవలసి ఉన్నది. అయితే అది మార్టిన్ లూథర్ కాలంలో మొలకెత్తుట మొదలుపెట్టినది. వెస్లీ గుండా వచ్చినది, పెంతికోస్తులోకి వచ్చినది, ఇప్పుడు గింజలోనికి. ఇప్పుడు వారు వెనుక విడిచిపెట్టిన సంస్థాపక సంఘ పద్ధతులు అవి కాండము. అయితే అవి సంఘశాఖ పద్ధతులు కాల్చివేయబడవలసి ఉన్నది. అయితే ఆ సంస్కరణ పరివర్తనలో నుండి వచ్చిన ప్రతి ఒక్క నిజమైన గోధుమ గింజ పెళ్లి కుమార్తెలో కొనిపోబడవపోతుంది. అంతా కలసి పెళ్లి కుమార్తె అవుతుంది. కొంచెం కాలం క్రితము అక్కడ ఇంగ్లాండ్ లో సిలువ వేయబడుట కొందరు ప్రజలు అనుకరణ చేశారు. ఆ పిల్లలు పొడవాటి వెంచుకలు అరుపులు అరుస్తూ డాడీ అలాంటిదంతా చేశారు. అటువంటి చెత్త అది ఇంగ్లాండ్ లండన్ లోనా అని నీవు అడుగుతావు. ఇక్కడే అమెరికాలో గత వారంలో పత్రికలో ఏముందో గమనించు. ఒక మంచి పాఠశాలకు చెందిన ఒక గొప్ప డాక్టర్ ఆఫ్ డివినిటీ అతను సిలువ వేయబడ్డ మోసం అని చెప్పాడు. యేసు తనకు తాను అలాగ ప్రయత్నించాడు. ఈ మత్తు కలిగించే మొక్కను ఆయన త్రాగుట వలన అలా చేశాడు అని అన్నాడు. దాన్ని గురించి ఆదికాండంలో చెప్పబడిందని మనం చూస్తున్నాము. అది ఒక మత్తు కలిగించేది గంజాయి మొక్క లేక అలాంటిది. అక్కడ పాశ్చాత్య దేశాల్లో అది కనుగొన్నారు. నీవు అది త్రాగితే అది నిన్ను నిద్రపుచ్చుతుంది, నీవు చనిపోయిన వాడవుగా అవుతావు, అమితంగా అవుతావు 2-3 రోజుల వరకు. అతడు అన్నాడు, ఆయనకు వారు రసము గాని చేదు చిరక గాని ఇచ్చినప్పుడు అదంతా మత్తు కలిగించే మొక్క వల్లనే అదంతా సాధ్యం. వారు అది చేసి దాన్ని ఆయనకిచ్చారు. చనిపోయిన వాంతగా చనిపోయినంతగా ఆయన కృంగి అలసిపోయాడు. ఆయన సమాధిలో పెట్టారు, ఆయన అక్కడ పరుండబెట్టారు. 2-3 దినాల తర్వాత తిరిగి వెళ్లారు. నిజమే, ఆయన మరలా మేల్కొన్నాడు. అది సరియే చెప్పాడు. ఆయన ఇండియాకు వెళ్లి ఒక చోట చనిపోయాడు. మామూలు మరణం పొందాడు. ఒక మతమును తప్పుడుగా చేయుటకు ప్రయత్నం చేయుట అని అన్నాడు. మొదటిది ఆ విమర్శకుడు, ఏంటి ప్రజల సంగతి ఏంటి? అది ఈ దినాన మనం జీవించుచున్న దినము. అపహాసకులు, చూశారా, ప్రవచనము నెరవేరుచున్న దినము. దేవుడు ప్రతి కాలములకు వాక్యమును పంచిచ్చాడు. అందులో ప్రతి ఒక్కటి దానిని ప్రత్యక్షపరచుటకు మరియు ఆ కాలములకు మనుషులను కూడా నిర్ణయించాడు ఆ వాక్యమును నెరవేర్పు ఎగుటకు. ప్రతిసారి ఆయన వాక్యమును ఆయన పంచిచ్చునప్పుడు అందుకై మానవులను పంచిచ్చాడు. మోషే కాలానికి ఆయన పంపి ఇచ్చినప్పుడు మోషేనందుకొరకై పంపి ఇచ్చాను. దేవుని కుమారుడు జన్మించుటకు కాలాన్ని ఆయన పంచి ఇచ్చినప్పుడు ఆయనకై ఆయనను పంచి ఇచ్చాను. ప్రతి ఒక్క కాలంలో ఆయన మనుషులను ఆయన పంచి ఇచ్చాడు. బైబిల్ అలాగ చెప్పుచున్నది. దేవుడు అనంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వబల సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని అయినట్లయితే ప్రారంభం నుండి అన్ని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఎరిగిన వాడు. సమకూర్పుకు అవతల లేక ఆవల ఏమీ లేదు. అది తలంచుట ఇక మనలో ఉన్నది. ప్రతిదీ ప్రయాణంలో ఉన్నది. వెనుక ఆయన వాక్యంలో చూడు, ఆయన ఏమి చేయుచున్నాడో చూడు. అప్పుడు మనకొక అవగాహన కలుగుతుంది. అలా ఆలోచన చేయి. మొట్టమొదటిది ఆ యొక్క దైవ సేవకుడు ఇలా తలంచినట్లయితే ఆ చేదు చిరుక ఆయన నోట్లో పెట్టినప్పుడు దానిని ఆయన ఊసేశాడు. మొదటిగా ఆయనది తీసుకోలేదు. అవునా? అపహాస్యకులు లేచుట. ఇంకొక విషయం, ఈ నజరైన యేసు యొక్క జీవితం పాత నిబంధనలోని ప్రతి ప్రవచనానికి ఏ విధంగా సరిపోతుంది? అది ఎలాగ అవుతుంది? దేవుని యొక్క నిర్ణయం అది కాకుండా అది కాలేదు. పాత నిబంధనలోని ప్రతి ఒక్క ప్రవచనానికి ఆయన యొక్క జీవితం సరిపోతుంది. మరొక విషయం, ఆ విధంగా అపోస్తులు ఆయన మోసం చేస్తే హతసాక్షులై వారు ఒక్కొక్కరు ఎందుకు చనిపోవాలి? చివరికి అపోస్తున పేతురు చెప్పాడు, తలక్రిందులుగా తన తలను పెట్టండి, ఆయన వలే నేను చనిపోవటకు యోగ్యుడు కాదు అని. వారు అంద్రేయను తీసుకుని సిలువలో రెక్కలుగా ఉంచారు. వారు వారిలో ప్రతి ఒక్కరు వారి యొక్క సాక్ష్యాన్ని వారి సొంత రక్తముతో ముద్రించుకున్నారు. వారు ఆయన్ను నమ్మారు, ఆయన్ను ప్రేమించారు, ఆయనకు వారి ప్రాణాలు ఇచ్చారు. ఆయన మోసగాడైతే వారు ఎలాగూ చేసిందరు? చూడండి, ఆత్మ సంబంధమైన ప్రయోగము ప్రజలు అది పొందుకోరు. ఇక్కడే కొంచెం కాలం క్రితము ఒక గొప్ప వ్యక్తి అది ఇలా వ్రాశాడు, మోషే ఎర్ర సముద్రం గుండా వెళ్లినప్పుడు అన్నాడు, అది వాస్తవంగా నీళ్లు కాదు, నీళ్లు గోడలుగా నిలవలేదు అని చెప్పాడు. చెప్పాడు, అది ఏమై ఉండెను? మృత సముద్ర యొక్క అవల అక్కడ పెద్ద గుంపు నాచు, జమ్ము నాచు ఉండెను. ఆ నీటి నాచు మొక్కల గుండా అతడు దాటి వెళ్లాడు. నీళ్లు అక్కడ లేవు, కేవలము జమ్ము మొక్కలుండెను. వారు దాటింది సముద్రపు నాచుల జమ్ము మొక్కల గుండా వెళ్లారని చెప్పాడు. అనేక మంది దైవజనులది నమ్మారు, అది అంగీకరించారు. కొంచెం కాలం క్రితం ఇక్కడే వ్యాయాన ప్రయాణికుడు పైకి వెళ్లిపోయి తిరిగి కిందకు వచ్చాడు. దేవుని అతడు ఏమీ చూడలేదు. దైవ సేవకులు కూడా తిరిగి పోయారు. వారు అనుకున్నారు, పైన అక్కడ ఒక చోట 150 మైళ్ళ పైన దేవుడు నివాసం ఉన్నాడని అనుకున్నారు. ఎందుకని? అయ్యయ్యో, ఏ విధముగా విద్య ఈ లోక జ్ఞానము సంఘమును ఏ విధంగా ముక్కలు చెక్కలుగా మారుస్తుందో. విద్యా ప్రమాణాలు, విజ్ఞాన శాస్త్రము, నాగరికత, అది దయ్యం, అది దయ్యపు నాగరికత. అలాగని బైబిల్ చెప్తుంది. రాబోతున్న మన యొక్క నాగరికత ఈ నాగరికతతో ఎంత మాత్రము సబబు కాదు, అది ఎంత మాత్రమును కానే కాదు, వ్యత్యాసకరమైన నాగరికత ఉంటుంది. మనము కలిగిన ఈ నాగరికత ఈ లోక విజ్ఞాన శాస్త్ర నాగరికతతో ఎంతో విజ్ఞాన శాస్త్రమును మనం పొందుకుంటాము. ఇంకా మరణములోకి, చంపుకొంటులోకి మొదలైనవి ఆ యొక్క నూతనమైన నాగరికతలో మరణముండదు, దుఃఖముండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. చూశారా, అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి ఈ యొక్క నాగరికత నశించిపోవలసినది, ఎందుకనగా ఇది దయ్యానికి సంబంధించి ఉన్నది. ఆదికాండం 4లో మనం దాన్ని చూస్తున్నాము. కయీను యొక్క ప్రజలు నాగరికతను ప్రారంభించారు. నగరాలు, పట్టణాలు మొదలగునవి కట్టడం, సంగీత వాయిద్యాలు తయారు చేశారు, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రారంభించారు. ప్రజలు దేవునికి చాలా దూరస్తులైపోయారు, ఆయనను భక్తిగలవారయ్యారు. అయితే షేతు ప్రజలు వచ్చిన తర్వాత వారు వచ్చి చూడగా ప్రభువు నామన ప్రార్థించడం మొదలయ్యాను. యుక్తిగల వారిని గురించి మాట్లాడు, సంఘమును గురించి ఒకటి చెప్పి, ఎవరైనా భావాలను గాయపరచుటకు నేను ఇక్కడ లేను, నీవు ఇక్కడే ఉండి ఈ సంఘములకు సంబంధించి ఉండినట్లయితే నేను నీ భావాలను గాయపరచుటకు కాదు. ఎందుకని ఇతరత్ర సంఘములలో ఎంతో మంది మంచివారు ఉన్నారు, అంతమంది ఉన్నారు. శ్రీపోర్ట్ లో గత వారంలో నేను అన్నాను, నేనున్నాను. కేథలిక్ సంఘం యొక్క వివరణ ఇచ్చినది నేను చదివి చుంటిని. వారందరూ కూడా ఒక గొప్ప ఎక్యుమెనికల్ కౌన్సిల్ గా, విశ్వ వ్యాప్తమైన సభగా కలిసి ఏకమవుతారు. ఖచ్చితంగా వారు ఏం చేస్తారని చెప్పబడినదో అదే నెరవేరుతుంది. ఖచ్చితం వారు చెప్పడం మనం ఇలా కనుగొంటున్నాము. ఎందుకు? కొందరు ప్రొటెస్టెంట్ వారు ఆ బైబిల్ను పట్టుకున్నారు. ఎందుకు అన్నారు, బైబిల్ ఒక పుస్తకం తప్ప మరొకటి కాదు. సంఘం యొక్క చరిత్ర 250 సంవత్సరాల వరకు వ్రాత రూపకమైనది వారికి లేదు, అది ఎల్లప్పుడూ సంఘమే అన్నారు. అది సంఘం, బైబిల్ కాదు. సంఘం ఏం చేసిందో దాని యొక్క చరిత్ర బైబిల్. ఎంతటి యుక్తితో కూడిన అబద్ధం అది. ఎందుకని 3000 సంవత్సరాల నుండి మనకు బైబిల్ ఉన్నది. క్రీస్తు రాకమునకు 100 సంవత్సరాల ముందు లేఖనముగా పాత నిబంధన వ్రాయబడి ఉండెను. కేవలం ఒక యుక్తితో కూడిన అబద్ధమైన విషయం. ఈ దినాన మనము చూస్తున్నాము, బైబిల్ ను ఎగతాళి చేసి ఈ గొప్ప అపహాస్యం చేస్తూ దాన్ని బయటకు త్రోసివేస్తున్నారు. ఒకటి ద్వారా దేవుడు సంఘమును తీర్పు తీర్చవలసి ఉన్నది. ఈ యొక్క వీధుల్లోకి వెళ్లి నన్ను నిర్బంధంలోకి తీసుకోలేరు. 20 మైళ్ళ నియమ స్థితిలో గంటకు 30 మైళ్ళలో నేనున్నానని చెప్పలేరు. నేను 20 మైళ్ళ మాత్రమే అనుమతి పొందానని అక్కడ ఒకటి నాకు చెప్తున్నది, అది అక్కడ ఉండాలి. ఒక దినమున దేవుడు సంఘమునకు తీర్పు తీర్చయినై ఉన్నాడు, ప్రజలకు తీర్పు తీర్చినై ఉన్నాడు. మనకు తెలుసు ఒక తీర్పు రాబోతుంది అని. కాబట్టి ఆయన దాన్ని కేథలిక్ సంఘం వల్ల తీర్పు తీరిస్తే, ఏ కేథలిక్ సంఘం ద్వారా? ఆయన దాన్ని మెథడిస్ట్ సంఘం ద్వారా తీర్పు తీర్చినట్లయితే బాప్టిస్ట్ పోగొట్టుకుంటుంది. ఆయన దాన్ని ఏకత్వం ద్వారా తీర్పు తీర్చినట్లయితే ద్వత్వం పోగొట్టుకున్నట్లే. చూశారా, దేని ద్వారా ఆయన తీర్పు తీర్చదై ఉన్నాడు? ఆయన చెప్పాడు, ఆయన క్రీస్తు ద్వారా, అనగా క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు. కాబట్టి అది దేవుని యొక్క వాక్యము, అది దేవుడు తీర్పు తీర్చున్నది. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. వాక్యం శరీరధారై మన మధ్య నివసించెను. అదే నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా దానిని ఆయన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఈ దినం మనం చూస్తున్నాము, బైబిల్ ను ప్రక్కన పెట్టి సంఘమును అంగీకరించుట, బైబిల్ గ్రంథము అది అవసరం లేదు సంఘము. కనుక వారు ఏ విధమైన పద్ధతిని దేనినైనా చేయగలరు, దాంతో కొనసాగుతారు. గత రాత్రి నేను శ్రీకోర్టు లో మాట్లాడుతుంటే, సంసర్గములో వారు అర్పణ గొర్రెపిల్లను వధించినప్పుడు వారిలో ఏ విధమైన పులిసినది ఉండకూడదు. 7 రోజుల్లో కూడా పులిసినది ఉండరాదు. పులిసిన రొట్టె ఉండకూడదు. ప్రతిదీ కూడా పులినదిగానే ఉండవలను. అది 7 సంఘ కాలములకు పోలికై ఉంటున్నది. అది ఇక్కడ పుస్తకములో మనమది పొందుకుంటాం. పులిసినది ఎలాంటిది ఉండదు. ఏంటి? దానితో ఒకటి కలిసిపోయినది. సిద్ధాంతమును, సంఘశాఖను, ప్రతిదానిని వాక్యముతో మనం కలిపాము. ఇంకా దాన్ని వాక్యమని మనం పిలుస్తున్నాం. 7 దినాలు కూడా ఎలాంటి పులిసినది ఉండకూడదు. చివరికి ఈ రోజు ఏం తింటామో మనము రేపటికి దానిని ఉంచటకు ప్రయత్నము చేయము. తెల్లవారక మునిపే దానిని కాల్చివేయము. ఎందుకంటే ఒక కొత్త వర్తమానమును మరియు ఒక కొత్త వస్తువు వస్తుంది. చూశారా, దాన్ని ఉంచుకుంటూ ప్రయత్నం చేయుట. అయితే సంఘం యొక్క అభిమతం అది. ఒక ఉద్యోగము బయలు వెళ్తే మొదటి విషయం ఏదో తెలుసా? 3 సంవత్సరంలోగా దానికి ఒక సంస్థాపకంగా తయారు చేస్తారు. ఒక సంస్థ ఆరంభమవుతుంది సంస్థాపకము. అయితే మీరు గమనించారా, ఇది 30 సంవత్సరాలైనది వ్యాప్తి చెందటం. ఏ సంస్థాపకం లేదు, ఏది ఉండదు. ఇది అంతము. గోధుమ గింజ తిరిగి గోధుమ గింజవలే వచ్చినది. గోధుమ తిరిగి దాని గింజ స్థానానికి వచ్చినది. తొక్క దాని నుండి తొలగించబడినది. గోధుమ కుమారుని సన్నిధిలో పెట్టవలసి ఉన్నది పరిపక్వత చెందుట కొరకై. అది వింతైన విషయం కాదా? కొంచెం కాలం క్రితము తూర్పు తీర ప్రాంతాన పెద్ద అంధకారము. వారది అర్థం చేసుకోలేకపోయారు. టెక్సాస్ అంధకారం గత వారములు వారు అర్థం చేసుకోలేదు. అది ఒక సూచన అని మీరు గ్రహించలేదా? దేశాలు పగుళ్లు బారుచున్నవి మీకు తెలియదా? ఇశ్రాయేలు తన జన్మభూమిలో ఉన్నది, మనం అంతములో ఉన్నామని ఈ సూచనలు గుర్తింపు చేయుచున్నవి. అదే అంధకారం అవుతున్నది. ప్రవక్త చెప్పిన సూచన అది అని మీకు తెలియదా? అస్తమయ కాలమున వెలుతురు కలుగును, అంధకారములు మొదలైనవి, అవి వెళ్ళుచుండగా సాయంకాల సమయమున ఒక వెలుతురు ఉండును. అది ఎలాగూ అంధకారమైపోయినది. అటు చూడు, అక్కడికి పోపు వచ్చాడు, సంఘము సభ్యుడు. నీ యొద్ద టేపులున్నవి, మీరందరూ వాటిని తీసుకుంటానికి తీసుకుంటారని అనుకుంటున్నాను. ఆ దినాన ఆలయంలో సంఘకాలములు ఎక్కడ ఉంటున్నవి, అవి ఎలాగ ఉంటవి? ఖచ్చితంగా ప్రభు అక్కడ చూపించాడు. అక్కడ బోర్డు పైన నేను వాటిని గీచాను. ఇక్కడ పుస్తకంలో మీరు చూస్తున్నవి గీచినట్లుగా ఆ సంఘకాలములు. పరిశుద్ధాత్మ పెద్ద అగ్నిస్తంభములు దిగివచ్చి వాటిని ఆ గోడ మీద తనకు తాను గీచి తిరిగి నేరుగా వెళ్లికి వెళ్ళుట 300-400 మంది కూర్చుని దాని ఎదురుగా చూస్తూ ఉండగానే పోపు ఇక్కడ నుండి బయలుదేరగానే చంద్రుడు కొంచెము నలుపు అయ్యాడు. ప్లాట్ఫామ్ పైన గీయబడినట్లుగా అదే విధమైన పటాలం పటమును తీసుకున్నారు. 13 ఇక్కడ అతడు తన ప్రయాణాన్ని తాను నిర్ణయించుకుని 13 మెట్లు నడిచి 13 సంఖ్య గల దేశమునకు 13 మందికి సంసర్గము అనగా ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. ప్రతి చోట నలుపు గుర్తు వచ్చినవి. మనం ఎక్కడ ఉన్నామో మీరు చూచుట్లేదా? మనము అంత్యకాలంలో ఉన్నాము. అంత్య దినమున అపహాసకులు లేచి మన పితరులు నిద్రించినప్పటి నుండి అది ఏమై ఉన్నదో అది కాక వ్యత్యాసమైనది ఏమీ లేదు అని చెప్పుదురు. అయితే ఇవి జరుగుట మీరు చూచుచుండగా మీ తలలు పైకెత్తుకునుడి, సంసిద్ధపడుడి. ఏ సమయంలో అయినా ఒకటి జరుగును. క్రీస్తు ఆయన సంఘము కొరకు వచ్చును. వారు అది నమ్మరు. లేఖనాలను సంపూర్తి చేయుచున్న వారు వారేయని వారు గ్రహించరు. ప్రజలు నిజంగా అది నమ్మరు. ఈ విషయాలు చేస్తూ ఈ విషయాలు చెప్తూ లేఖనాలను వారు నెరవేర్చుచున్నారు. ప్రధాన యాజకుడైన కైఫా మరియు ఆ దినాన మిగతా వారైన యాజకులు ఆయన ఎగతాళి చేసి అపహాస్యం చేసిన వారు. నా దేవా, నన్నేలా చేయి విడిచితివి, నా చేతులు నా పాదములలో వారు పొడిచేరి. 22వ కీర్తన అని వారు పాడుతున్న సాక్షాత్తు దేవుని వారు ఎరుగకుండిరి. ఆలయంలో అది పాడుట, మరి అక్కడ ఆయన సిలువలో చనిపోవుట. వారు చేయుచున్నది కొంచెమైనా వారెరుగురు ఎరుగుదురా? తండ్రి, వారేం చేయుచున్నారో వారెరుగురు, వారిని క్షమించుము అని చివరికి యేసు ప్రార్థించాడు. ఎందుకనగా వారు గుడ్డివారే ఉదురని లేఖనముల ద్వారా వారు నిజము ముందుగానే చెప్పబడి ఉన్నది. అదే విధముగా లేఖన ప్రకారముగా ప్రొటెస్టెంట్ వారు, కేథలిక్ వారు కడవరి దినాలలో గుడ్డివారవుతారని, లోపలకు వచ్చుటకు ప్రయత్నిస్తున్న క్రీస్తును బయట ఉంచుతారని ముందుగానే చెప్పబడినది. మీకు తెలుసా? ఎందుకనగా నీవు చెప్పుచున్నావు, నేను ధనవంతుడును, నాకు ఏమీ కొదుగులేదని. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబడవై ఉన్నావని ఎరుగక ప్రకటన 3. అక్కడే నీవున్నావు. తిరిగి గుడితనమునకు దేవుని యొక్క విషయాలను అణగదొరుకుట, వారికదేమి పట్టునట్లుగా వారికి పట్టినట్లుగా దాన్ని అపహాస్యం చేయుట, ఎగతాలు చేయుట, అది బైబిల్ చెప్తుంది. అయితే సంఘానికి పెళ్లి కుమార్తెకు ఎత్తబడుట ఆమెకు ఒక ప్రత్యక్షత. అది ఆమెకు బయలుపరచబడినది. ఆ ప్రత్యక్షత నిజమైన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె రాకడ ప్రత్యక్షత కొరకై ఎదురు చూచును. అది ప్రత్యక్షత. ప్రత్యక్షత అనగా విశ్వాసము. విశ్వాసము లేకుండా నీకు ప్రత్యక్షత ఉండదు. విశ్వాసమే ప్రత్యక్షత. ఎందుకనగా ఒకటి నీకు బయలుపరచబడినది. విశ్వాసం ఒక ప్రత్యక్షత ఉంటున్నది. అబ్రహాముకు తెలియబడినట్టుగా ఒకటి నీకు తెలియపరచబడుట విశ్వాసము. అతనికి బయలుపరచబడిన దానికి వ్యతిరిక్తమైనది ఏదైనను చివరికు అది అలాగునా కానప్పటికీ విశ్వాసము, అది విశ్వాసము. దేవుని యొక్క ప్రత్యక్షత, సంఘము, సంపూర్ణ శరీరము ప్రత్యక్షత పైన కట్టబడినది. ఇక్కడ కొన్ని వారాల క్రితం ఒక మంచి బాప్టిస్టు సేవకునితో మాట్లాడుతున్నాను. నాతో తర్కించుడు కథలు వచ్చాడు. ఒక మనిషిగా నేను నిన్ను అభిమానిస్తున్నాను అన్నాడు. అయితే నీవు అన్ని కలగలుపులు చేస్తున్నావు. నేనన్నాను, అలాగైతే నేను సరి అవుటకు నాకు సహాయం చేయమని, లేఖనాలతో సహాయం చేయమని అడుగుతున్నానని అన్నాను. అతడు అన్నాడు, సహోదరు అబ్రహాం, ప్రతి ఒక్క వాక్యము, వాక్యం పైన వాక్యము ఖచ్చితంగా గ్రీకుతో సరిగు వరకు, అది మనకు అసాధ్యమని అన్నాడు. నేనన్నాను, ఓ అయ్యా, దానికంటే గొప్పది నీకు తెలుసు. నేను చెప్పాను, చివరికి నిక్కయ్య సభలో దానికి ముందుగానే క్రీస్తు మరణములకు ముందు 300 ముందే గ్రీకు పండితులే సరి అని వారింకా వాదించారు. నీవు ఎరుగుతావు, అదంతా ప్రత్యక్షత. అతడన్నాడు, నేను ప్రత్యక్షతను అంగీకరించను అని. అలాగైతే క్రీస్తును ఎలాగూ అంగీకరిస్తావు అని నేను అడిగాను. అతడన్నాడు, ఏంటి, బైబుల్ చెప్తుంది క్రీస్తు యేసునందు విశ్వాసముంచితే అతడు నిత్యజీవము కలవాడు, అని అన్నాడు. అది నిజమే. అది ఇంకా చెప్తుంది, ఏ మనుషుడు కూడా యేసు క్రీస్తుని తనకు బయలుపరిచిన పరిశుద్ధాత్మ వలన తప్ప ఇంకొక రీతిగా చెప్పలేడు. అవునా? అక్కడే నీ ఉన్నావు, మరలా తిరిగి తిరిగి వచ్చుట, తిరిగి నేరుగా ప్రత్యక్షత. బైబిల్లో అది బయలుపరచబడవలసి ఉన్నది. కయీను హేబెలుకు చదువుకుంటానికి బైబిల్ లేదు. అయితే హేబెలు ప్రత్యక్షతను విశ్వాసమును బట్టి బయలుపరచబడినది. కయ్యూను కంటే హేబెలు దేవునికి శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. తద్వారా దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. ఇక్కడ మత్తయి 16:17-18 యేసును గుర్చి అడగబడినప్పుడు, చదువుటకు మనకు సమయం లేదు, అయితే మీరు వ్రాసుకోవాలనుకుంటే, ఆయన అడిగాడు, మనిషి కుమారుడైన నన్ను గుర్చి మనుషులు ఏమనుకుంటున్నారు అని. అందులో ఒకరన్నారు, మోషే, ఏలియా లేక మొదలైన వారు అన్నారు. ఆయన అడిగాడు, నేనెవరని మీరు చెప్తారు? అతడన్నాడు, జీవంగల దేవుని కుమారుడైన క్రీస్తువు నీవు అని అన్నాడు. సీమోను కుమారుడైన యోనా, నీవు ధన్యుడు, రక్తమాంసములు ఇది నీకు బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రి ఇది నీకు బయలుపరచను. ఈ బండ మీద దేవుడు ఎవరైనది, యేసు ఎవరైనది అను ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మీద, దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనే. దేవుడు శరీరధారి అయి లోకానికి బయలుపరచుకున్నాడు. ఆయన లోకంలో ఉండెను, లోకమును తనకై సమాధానపరచుకోవటానికి దేవుడు లోకంలో ఉండెను. మాంస సంబంధమైన దేహంలో దేవుడు ఏమయ్యున్నది బయలుపరచుకుంటూ, నీవు క్రీస్తు అభిషక్తుడు, దేవుని కుమారుడు. ఆయన చెప్పాడు, రక్త మాంసములు నీకిది బయలుపరచలేదు, కాని పరలోకమును నా తండ్రి నీకిది బయలుపరచను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని యొక్క కాలములోని వాక్య ప్రత్యక్షత. నా సంఘమును కట్టుదును, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవవు. ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథములోని ఆఖరి గ్రంథము, అది అవిశ్వాసికి ముద్రించబడినది. అక్కడ 22వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, ఇందులో నుండి ఒక్క వాక్యమునైనా ఎవరైనా తీసివేసినా లేక దానికి ఒకటి కలిపినా జీవ గ్రంథములోని అతని భాగమును నేను తీసివేయదును. అలాగైతే మనం గ్రహిస్తున్నాము, అది కేవలము విశ్వాసులకే ఇవ్వబడినది. అది ప్రకటన గ్రంథమును విప్పి ఈ సమస్త గ్రంథానికి గ్రంథకర్త ఎవరో బయలుపరచును. అల్ఫా ఒమేగా ఆదికాలం నుండి ప్రకటన వరకు ఆయన చూడవలసినది. నేరుగా అన్నిటి యందు యేసుక్రీస్తు ఒక రీతిగా ఉన్నాడు, మరియు రాబోతున్న ఆయన సంఘకాలములకు ఆయన గుర్చిన సంపూర్ణ మర్మము ఆయన ప్రణాళికను బయలుపరచును. 7 ముద్రల ద్వారా అక్కడివి ముద్రించబడినవి. గ్రంథం వ్రాయబడినది, అయితే తరువాత జ్ఞాపకముచ్చుకో, 7 ముద్రలతో అది ముద్రించబడినది. భూమి మీద నున్న ఆఖరి భూ సంబంధమైన దూత బూర ఊదు వరకు ఈ 7 ముద్రలు తెరవబడలేదు. ప్రకటన 10:7. అవునా? 7వ దూత ఆఖరి దూత బూరబూదు దినములలో దేవుని యొక్క మర్మము ఆ కాలంలో సమాప్తమగును. ఆ కాలంలో మనము జీవిస్తున్నాము. మనము లౌదికియా కాలంలో జీవిస్తున్నామని మనకు తెలుసు. దానికి మరి ఒక కాలము ఉండదు, అది లేదు. కనుక మనం లౌదిక కాలంలో నివసిస్తున్నాము. ఆ గ్రంథం పట్టుకున్న ఈ 7 ముద్దుల ప్రజలకు అది ఒక మర్మమయ్యున్నది. ఆ దినమున అది తెరవబడవలసి ఉన్నది. అదే ఆయన వాగ్దానం చేసినది. అది వాక్యమునకు బయట ఉన్నది కాదు. ఎందుచేతనగా నీవు వాక్యమునకు కలపకూడదు, వాక్యం నుండి తీసివేయకూడదు. అది ఎల్లవేళ వాక్యముగానే ఉండవలసి ఉన్నది. అయితే ప్రత్యక్షత అనగా అది ఏమయ్యున్నది? మిగతా లేఖనమునకు సరిపోగినట్లు చూచుట, దాని యొక్క సత్యమును బయలుపరచుట అవుతున్నది. తరువాత అది సత్యమై ఉండవలసి ఉన్నదని దేవుడు దానిని రుజువు చేయును. చూశారా, దేవునికి ఏలాంటి అనువాదము అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదికుడు. ఆయన చెప్పినవి జరుగునని జరిగింపు చేయుటయే ఆయనకు అనువాదం చేయుట. ఆదిలో ఆయన చెప్పినట్లుగా వెలుగు కలుగును కాక అని ఆయన పలికాడు. వెలుగు కలిగినది, దానికి ఏలాంటి అనువాదం అవసరం లేదు. అది తెలియపరచబడినది. ఈ కడవరి దినమును గుర్చి లేఖనములో కొన్ని సంగతులు ఆయన వాగ్దానం చేశాడు. అవి ఉన్నవి. యేసు ఏ విధముగా దేవుని కుమారుడైనది ఆయన్ను పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు. ఇక్కడ భూమి మీద ఆయన యొక్క దినాలలో ఆయన ఉండినప్పుడు ఆయన్ను ప్రజలు నమ్మలేకపోయారు. ఆయన అన్నాడు, లేఖనములు పరిశోధించుడి, వాటి ఎందు నిత్య జీవం కలదని మీరు తలంచుచున్నారు. అవి నన్ను గుర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మవద్దు. మీరు నన్ను నమ్మకపోయినట్లయితే నేను చేయు కార్యములను క్రియలు నమ్ముడి, ఎందుకనగా అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నేనెవరైనది, వెస్లీ కాలంలో అతను చేసిన కార్యములు అతడెవరైనది సాక్ష్యమిచ్చినవి. లూతన కాలంలో దిద్దుబాటు కాలం, నిజం అతడెవరైనది అది సాక్ష్యమిచ్చినవి. పెంతికోస్తు వాళ్ళ దినాలలో వరములు తిరిగి పొందుకుంటను, భాషలతో మాట్లాడుట, దయ్యములు వెళ్లగొట్టుట, మరియు వరములు అది సాక్ష్యమిచ్చను. అందును గుర్చి తమాషా ఏమీ లేదు. ప్రజలు అన్నారు పెంతికోస్తు చరిత్రను గుర్చి నేను చదివాను, అది ఎక్కువ కాలం ఉండదు, అది మంట ఆరిపోవును అని. అది ఇంకా మండుతూనే ఉన్నది. ఎందుకని? ఎందుకనగా నీవు అది ఆర్పలేవు. అది అక్కడ ఉనునని దేవుడు చెప్పాడు. ఎప్పటికీ నీవది ఆర్పలేవు. పెళ్లి కుమార్తె బయటకు పిలువబడుచున్నప్పుడు ఎలాగు నీవు అది ఆర్పుతావు? అది వాక్యము బయలుపరచబడినటువంటి ప్రత్యక్షతను నిజము చేయవలసినది. ఆ దినములలో మనం జీవిస్తున్నాము. దేవునికి స్తుతి కలుగును కాక. ఆయన గూర్చిన మర్మ యొక్క ప్రత్యక్షత ఇప్పుడు మనం మాట్లాడుచున్న ఈ ఎత్తబడుట అనున్నది, అది కేవలం పెళ్లి కుమార్తెకు మాత్రమే. బైబిల్ తెలుపుతున్నది, జ్ఞాపించుకోండి, మృతులలో మిగిలిన వారు 1000 సంవత్సరములు బ్రతకరు. ఈ గంభీరమైన ఎత్తబడుట, స్నేహితులారా, ఎత్తబడుట అనేది లేనట్లయితే మనం ఎక్కడుండేవారము? మనం ఏమి చేయబోతున్నాము? ఏ కాలములో మనం జీవించుచున్నాము? ఎలాంటి వాగ్దానం మనకున్నది? ఎత్తబడుట ఒకటి ఉండబోచున్నది. అది ఉండునని బైబిల్ చెప్తుంది. అది కేవలము ఏర్పరచబడిన వారికి మాత్రమే. ఏర్పరచబడిన అమ్మగారు ఈ దినం యొక్క పెళ్లి కుమార్తె, అనగా బయటకు లాగబడిన సంఘము. సంఘం అనగా అర్థం బయటకు పిలువబడుట. జనాంగముల నుండి మోషే ఒక జనాంగమును పిలిచెను, అలాగే పరిశుద్ధాత్మ సంఘముల నుండి పెళ్లి కుమార్తెను పిలుచుచున్నాడు. ఒక సంఘములో ఉండి ఒక సంఘమును పిలచుచున్నాడు. ప్రతి సంఘ శాఖల నుండి సభ్యులను పెళ్లి కుమార్తెను చేయుట. పెళ్లి కుమార్తె వృక్షము, పెళ్లి కుమార్తె వృక్షము, అది టేపైన ఉన్నది. పెళ్లి కుమార్తె పిలువబడుట, అదే పెళ్లి కుమార్తె వృక్షము, లేక పెళ్లి కుమార్తె. ఎత్తబడుటలో ఉండినటువంటి వారు అది మాత్రమే. పెళ్లి కుమార్తె తప్ప మరొకటి కాదు. ఏర్పరచబడి ఆరంభము నుండి దేవుని చేత ఎరుగుబడిన వారు, తండ్రి యొక్క ఆత్మ సంబంధమైన జన్యువులు. ఒక నిమిషము నేను ఇక నిలుపు చేస్తాను. మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచుతానేమోనని అనుకుంటూ భయపడుతున్నాను. అయితే గమనించుడి, మీలో ప్రతి ఒక్కరూ చూడండి, సంవత్సరాల క్రితము మీరు జన్మింపక ముందు మీ తండ్రిలో మీరొక జన్యువులై ఉన్నారని మీకు తెలుసా? అవునది నిజం. ఒక బీజము, ఒక విత్తనము మీ తండ్రిలో ఉన్నారు. పురుష లైంగికమున వచ్చారు, స్త్రీ వలన కాదు. అవునా? ఒక పాన్పు స్థలముగా స్త్రీ అండమును ఉత్పన్నము చేస్తుంది. అయితే బీజము చెప్పాలంటే, లేక నా కుమారుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు, నాకు 16 సంవత్సరాల వయసప్పుడు నా కుమారుడు నాలో ఉన్నాడు, అతనెవరో నాకు తెలియదు, అయితే అతడెక్కడ ఉన్నాడు. గర్భ పాన్పు ద్వారా పరిశుద్ధమైన వివాహ బంధము గుండా నా యొక్క రూపముగా అతను తయారయ్యాడు. నే అతన్ని ఎరుగుదును, నేనతనితో సహవాసము చేయగలను. అది సరైన సమయమైనప్పుడు సమయానికి అతడు వచ్చాడు. నిత్య జీవాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నీవు అంతే. లోకమునది ఉండగమునుపు దేవునిలో నీవున్నావు. నీవు ఒక భాగానివి, దేవుని కుమారుడు, దేవుని యొక్క గుణ లక్షణాలవి. నీ వచ్చినటువంటి సాక్షాత్తు కాలమును ఆయన ఎరుగును. ఆ కాలానికి ఆయన నిన్ను ఆ స్థానము తీసుకుంటకు ఆయన నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. మరి ఎవరూ అది తీసుకోరు. ఎన్నెన్ని అనుకరణలు ఉన్నా నీవు అక్కడ ఉండవలసినది. ఎందుకనగా నీవు అక్కడ ఉంటావని ఆయనకు తెలుసును. ఇప్పుడు నీవు ప్రత్యక్షమయ్యావు. ఇప్పుడు నీవు ఆయనతో సహవాసం చేయగలవు. అయితే ఆయన కోరుకుంటున్నది ఆయన్ను ఆరాధించుటకై సహవాసమును ఆయన అపేక్షిస్తున్నాడు. నీవు దేవునిలో ఎల్లప్పుడూ ఒక గుణ విశేషానివి. నీవు కేవలము క్రైస్తవం యొక్క అనుకరణే ఉంటున్నావు. చూశారా, వారిలో అనేకులు మిలియన్లు బిలియన్ల మంది కేవలము క్రైస్తవం యొక్క అనుకరణలై ఉన్నారు. ఈ మధ్యనే నేను ఒక వివరణ ఇచ్చాను. వారు పశువులను సంకరణం చేస్తున్నప్పుడు సహోదరు డెమా షకారియన్ను నేను గమనిస్తుంటిని. పరీక్ష పాత్రలు మొదలైనవి వైద్యులు పట్టుకున్నట ఇవన్నీ నేను గమనిస్తుంటిని. మగది అక్షార్థకంగా వదులుటలో ప్రతి ఒక్కసారి మగదానిలో నుండి సుమారు 10 లక్షల కణములు బయటికి వచ్చును. అదే సమయంలో ఆడదానిలో నుండి సుమారు 10 లక్షల అండములు. అయితే మీకు తెలుసా, వాటిలో 10 లక్షల్లో ఆ చిన్న కణముల చుట్టూ తిరుగుతవి. వాటన్నిటిలో కేవలం ఒక్కటే జీవానికి నిర్ణయించబడుతుంది. ఒక అండం మాత్రమే ఫలదీకృతం అవుతుంది. ఆ చిన్న కణము మిగతా చిన్న కణముల మీదుగా దాటుకుంటూ పోయి దానివల్లే కనిపించు ప్రతిదాని పైనుండి దాటిపోయి ఆ ఫలదీకృతమైన అన్నములోకి దూరుకొని పోతుంది. మిగతావన్నీ చనిపోతవి. ఎందుకని? కన్య జన్మ గూర్చి మాట్లాడు. భౌతిక జన్మలో సగం మర్మము అది కాదు. ఎలాగూ అది ముందుగా నిర్ణయించబడినది. దేవుని ద్వారా అది ముందుగా ఎరుగబడినది. వెనుక ప్రారంభంలో కాలం అన్నది ప్రారంభం కాకముందున్న సంవత్సరాలలో అప్పుడు నీవు నీ తండ్రి యొక్క దేవుల్లో ఉన్నావు. ఈ రాత్రిలో నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడైనట్లయితే అందుచేత ఇక్కడ ఈ జీవితంలోకి నీ వచ్చి క్రైస్తవాన్ని చెప్పుకుని ప్రతిదీ తప్పైపోయి ఎందుకిది మరియు ఇదంతా ఆశ్చర్యపడతావు, దేని దానిని గుర్చి ఆశ్చర్యపడతావు. అయితే ఒక దినాన నిన్నొకటి తాకినది. ఏంటది? ప్రారంభంలో అక్కడ ఉన్న ఆ జీవము అది. పక్షిరాజును గుర్చి నా యొక్క చిన్న కథ ఉన్నట్లు తల్లి పక్షిరాజును వెతికినట్లుగా దాని గురించి నేను బోధించడం మీరు విని ఉన్నారు. ఏ విధముగా ఆ చిన్న పక్షిరాజు కోడిపెట్ట కింద పొదిగినది. అయితే ఆమె అది వాటిని కోడి పిల్లలను పోషించు విధానము పక్షిరాజు పిల్లలకు కడుపుకు సరిపడలేదు. ఎందుకంటే అది కోడి పిల్ల కాదు కనుక. అయినను కోడి పిల్లల గంప కింద ఉండి కోడి పిల్లలను వెంబడించినది. అయితే అది దొడ్డిలో గీచడం మొదలైన వాటి చేయటం మరి అన్ని పక్షిరాజు ఓర్చు కోలేకపోయింది. అటన్నిటిని ప్రతి ఒక్క తను క్లక్ అన్నప్పుడు అన్ని సమయాల్లో కోడి పిల్లలు వెళ్లేవి కనుక ఈమా వెళ్ళినది. అయితే ఒక దినాన తల్లి తెలుసుకున్నది తాను ఒకటి కాదు రెండు గుడ్లు పెట్టిందని. ఒక చోట ఒకటి ఉండవలసి ఉన్నది. చుట్టూ తిరుక్కుంటూ అది వెదకటుకు బయలుదేరింది. చిటి చివరికి కొట్టం ఎదుక వచ్చి తన బిడ్డను కనుగొన్నది. దాని కొరకై పేదగా కేక వేసినది. దానికది సరిపోవునని గ్రహించే అదేనని అతడు గ్రహించాడు. అది ఒక శబ్దం. దానికోసమే అతను ఎదురు చూస్తున్నాడు. చూశారా, అతడు కోడిపిల్ల కాదు అని అతడు గ్రహించాడు. అతడు పక్షిరాజు. ఆ విధంగానే ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఉంటాడు. నీ వచ్చినప్పుడు ఎన్ని సంఘశాఖల్లో నీవు చేరినా ఎన్ని పేర్లు నీకున్నా పుస్తకములో నీ పేరు పెట్టుకున్నా నాకు లెక్కలేదు. ఆ నిజమైన దేవుని వాక్యము రుజువు చేయబడినప్పుడు ఆ విధముగా నీ ముందే సత్యమని తెలియబడినప్పుడు వెంటనే నీవు పక్షిరాజు అని గ్రహిస్తావు. ఎందుకంటే ఈ కోడిపెట్ట యొక్క క్లక్ అనే వాటి వలన నీవిందులో చేరు ఇందులో చేరు ఈ దారి వెళ్ళు ఆ దారిని వెళ్ళు అదంతా బుద్ధిహీనత. అది నిజమైనది. వాక్యానికి వాక్యమును కలుపుట. స్త్రీ కణములోకి కణం వచ్చినప్పుడు నీవు నీ తండ్రి నుండి వచ్చిన మానవ కణమై ఆ తర్వాత కుక్క నుండి వచ్చిన కణముగా మారి ఆ తర్వాత పిల్లి నుండి వచ్చిన కణమై ఆ తర్వాత కోడి నుండి వచ్చిన దానవు కావు. అదంతా కూడా మానవ కణమే. యేసుక్రీస్తు యొక్క శరీరము పెళ్లి కుమార్తె ఆయన శరీరం యొక్క భాగమై ఉంటున్నది. ఆయన వాక్యమై ఉండెను. పెళ్లి కుమార్తె వాక్యమై ఉండవలసి ఉన్నది. వాక్యమునకు వాక్యమును కలుపుట వాక్యమును కలుపుట. లూథరు యొక్క నీతిమత్వము వెస్లి యొక్క శుద్ధీకరణ పెంతికోస్తు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము వారములు తిరిగి పొందుకునుట అదంతా కూడా దానితోనే వెళ్తుంది. గమనించారా, అది వాక్యం పైన వాక్యమై ఉండవలసినది. కణం మీద కణము జీవము మీద జీవము. ప్రభుని యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె నిండు ప్రతిమను తెచ్చుటకు జ్ఞాపించుకో. నీవు ఒక లక్షణానివి. ఇప్పుడు విషయం ఏదనగా క్రీస్తు ఆయన పెళ్లి కుమార్తెకై వచ్చుచున్నాడు అను ఈ విషయం మనము తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తెలోకి మనం ఎలా వెళ్తాము అది ప్రశ్న. అనేక మంది చెప్తారు మా సభలో చేరు అంటారు. వారిలో ఒకరికి ఒక విధమైన బాప్తిస్మం కావాలి. ఒకరు ఇది లేక అది చేయాలనుకుంటాడు. ఒకరు చెప్తారు నీవు తప్పక భాషలతో మాట్లాడవలసి ఉన్నది లేదా నీవు అది పొందలేదు అని అంటాడు. ఇంకొకరు చెప్తారు నీవు భాషలతో మాట్లాడ అవసరం లేదు అని. ఇతను చెప్తాడు నీవు ఆత్మలో నాట్యం చేయవలసి ఉన్నది అని. ఇతను అంటాడు నీవు కేక పెట్టవలసి ఉన్నది అని. ఇతడు ఉత్తేజరైపోతాడు. అది సరే, అలాగైతే ఇంకా అదంతా తప్పు. ఒక పురుషుడు గాని స్త్రీ కాని లేక దేవుని ఆత్మ ద్వారా జన్మించిన ఒక దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని ఎలా తృణీకరించగలుగుతాడు? ఇది అది అని దేవుడు తనకు తానే దానిని అనువదించి చెప్పినప్పుడు నేనది వాగ్దానం చేశాను అది ఇక్కడే ఎలాగ తృణీకరించగలడు? ఎందుకని? అది చూచుటకు వారు బద్ధులయ్యున్నారు. చూశారా, క్రీస్తు తన సొంత వాక్యం ఎలా తృణీకరించగలుగుతాడు? క్రీస్తు నీలో ఉన్నట్లయితే అది తన సొంత వాక్యమును తృణీకరించదు. తర్వాత ఈ శరీరంలోకి మనం ఎట్లు చేరుతాము? మొదటి కొరింథి 12, ఒక్క ఆత్మ వలన మనమందరము ఈ శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా. అది మీరు గుర్తు పెట్టుకోవాలనుకుంటే అది మొదటి కొరింథి 12:13, మనమందరము ఒక్క ఆత్మ వలన బాప్తిస్మం పొందితిమి. మరియు ఆత్మ క్రీస్తు యొక్క ప్రాణము జీవము. అవునా, క్రీస్తు యొక్క జీవము అనగా ఆయన వాక్యం ఒక విత్తనము జీవము కొరకై విత్తనాన్ని తెచ్చును. మీరు గ్రహించారా? ఆ జీవము విత్తనములో ఉన్నట్లయితే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం దానిపైకి వస్తుంది. విత్తనం యొక్క జీవము తెచ్చుటకు అది బాధ్యత కలిగి ఉంటుంది. కొంచెం కాలం క్రితం ఇక్కడే ఫినిక్స్ లో నేను చెప్పినట్లుగా జాన్ షరీఫ్ తో నేను మాట్లాడుతుంటుని, నేను ఇక్కడ బయట ఉన్నాను. అతను నాకు ఒక చెట్టును చూపించాడు, పుల్లటి జాతి చెట్టు. అతను చాలా పుల్లని పండ్లను పండ్ల చెట్లను పెంచాడు. నాకు ఒక చెట్టును చూపించాడు, దానికి 8-9 రకాల వేరువేరు ఫలాలు ఉన్నవి, పండ్లున్నవి. నేను అడిగాను, సహోదరు షరీఫ్, ఏ రకమైన చెట్టు ఇది అని. నారింజ చెట్టు అన్నాడు. నేను అడిగాను, ఎందుకని? నిమ్మ, చింత, ద్రాక్ష పండ్లు ఉన్నవి అని. అతను చెప్పాడు, అదంతా కూడా పులుపు పండ్లు, అవి అంటుకట్టబడినవి. ఓహో అని నేనన్నాను. అవునా, తర్వాత సంవత్సరం అదంతా నిమ్మకాయలు కాస్తవా అని అడిగాను. ఓహో లేదు, ప్రతి చెట్టు దాని స్వంత దానినే కాస్తుంది, ప్రతి కొమ్మ తన సొంత ఫలమునే పండిస్తుంది. ఇక్కడ పుల్లని పండ్ల లోయలో పండ్లు పండించే మీలో అనేకులకు తెలుసు, అది దాని సొంత దాన్ని పండిస్తుంది. నిమ్మ కొమ్మను నారింజ చెట్టు పెట్టు, నిమ్మకాయలే కాస్తుంది. అది పులుపు చెట్టు యొక్క స్వభావము. అయినను అసలైన పండును అది పండించదు. అది మనము చేసింది, మనం అంటుగట్టాము. మత సూక్తులను తీసుకుని ప్రతిదానికి అంటుగట్టాము. ఇక్కడ మెథడిస్ట్ బిడ్డ కాకుండా మరొకటి మెథడిస్టులు ఎలా పుట్టగలరు? ఏ సంఘశాఖైనా సంఘశాఖ బిడ్డ కాకుండా మరొకటి ఎలా పుట్టించగలడు? అయితే అది అసలైన కొమ్మను పుట్టించితే అది నారింజలు పుట్టిస్తుంది. తర్వాత ఏదైనా సంఘములో దేవుడు చేసినట్లయితే అది అసలైంది అవుతుంది. తిరిగి వెనుక వాక్యంతోనే ఖచ్చితం అది కావలసి ఉన్నది. ఎందుకనగా జీవము చెట్టులో ఉన్నది, అది తన స్వంత దానిని పుట్టించును. కాలకాలాల గుండా కదలు వెళ్తూ ఆ పెద్ద సంఘము ఫలమును పుట్టిస్తుంది. కొమ్మలు నిలిపి వేయబడుచుండగా అవి నరికివేయబడతవి. పరిశుద్ధ యోహాను 15లో ద్రాక్షలని నరికివేయలేదు, తీగలను కత్తిరించి వేశాడు. ఎందుకనగా అవి ఎలాంటి ఫలాలు ఫలించలేదు కనుక. యేసు తన కొరకు ఫలమును కోరుచున్నాడు. ఆయన భార్య ఆయన వంటి బిడ్డను పుట్టించవలసి ఉన్నది. అది బిడ్డలను పుట్టించినట్లయితే, పెళ్లి కుమార్తె బిడ్డలను, వాక్య బిడ్డలను, అలాగైతే అది సంఘశాఖ బిడ్డ. తరువాత ఆమె తొలి ప్రేమ లోకమునకు, సంఘశాఖకు, దానికోసం ఆమె వెళ్లిపోయింది. ఆమె నిజమైన అసలైన తిరిగి జన్మించిన క్రైస్తవులను పుట్టించలేదు. ఎందుకనగా దానిని పుట్టించుటకు అందులో ఏమీ లేదు. ఏ విధంగానగా, నీవు నిమ్మ కొమ్మను తీసుకుని అక్కడ అంటిస్తే అది నిమ్మకాయనే తీస్తుంది, అయితే నారింజను అది తీసుకురాదు. ఎందుకనగా అది ఆరంభంలో అతడు లేదు కాబట్టి. అయితే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము ద్వారా ముందు నిర్ణయం వలన మరియు జన్మ వలన ఆరంభములో అది నిర్ణయించబడినది. దేనికనగా, ఒక నారింజ పుట్టించవలసి వలయునని. అది మరి వేరే దాన్ని పుట్టించదు. జీవముగల దేవుని సంఘము ఆ విధంగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దేవుడు ఒకటి ఆరంభించడం నీవు మొదలు పెట్టని. ప్రతి ఒక్కరూ బంతి తీసుకుని వెళ్తారు. అవునా, అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడే కొంచెం కాలం క్రితము మార్టిన్ లూథర్ యొక్క చరిత్రను చదువుతుంటే, మార్టిన్ లూథర్ కేథలిక్ సంఘమును ఖండించి దాన్ని కొనసాగించను అని నమ్ముట అది కష్టతరమైన విషయం కాదు. అయితే చెప్పబడింది వింతైన విషయం, అతని ఉద్యోగాన్ని వెంటాడిన అన్ని మూఢభక్తి కన్నా తన తలను పట్టుకోగలిగాడు. తన యొక్క నీతిమత్వం మీదనే ఇంకా ఉండిపోయాడు. చూశారా, అన్ని అనుకరణలు అన్ని అతన్ని వెంటాడినవి. మిస్ సింపుల్ మెక్పర్సన్, ఏమీ సింపుల్ మెక్పర్సన్ చూడు, ఇక్కడున్న ఈ ఆలయం కలిగి ఉన్నది. ప్రతి ఒక్క స్త్రీ బోధకురాలు ఆ రెక్కలు కలిగి ఉన్నారు. అదే విధంగా బైబిల్ను పట్టుకున్నారు. కేవలము ప్రకృతి సంబంధమైన అనుకరణ. వారు అసలైనది కాదు, అలాగే సంఘములు కాదు. నగరములో మరొకటి ఒక సంఘము ఉన్నది, మరొక సంఘం దానికి తాళలేదు. వారిది పొందుతారు. ఇక వారు అసలైన వారు కాదు. దేవుని యొక్క వాక్యము అసలైనది, అది వాక్యమై ఉన్నది. అది తన సొంత జాతిని పుట్టించవలసి ఉన్నది. తగిన కాలంలో తన జాతిని తండ్రియగు దేవుని చేత ముందుగా నిర్ణయించబడినది, ఏర్పరచబడినది. ఈ సంఘములో మనమేలా చేరగలుగుతాము? పెళ్లి కుమార్తెగు వాక్యములోకి, క్రీస్తు శరీరమైన ఈ ఒక్క శరీరంలోకి మనమందరము ఒక్క ఆత్మ వలన బాప్తిసం పొందితిని. పరిశుద్ధాత్మ వలన అక్కడ బాప్తిసం పొందితిని. మనము కడవరి కాలంలో ఉన్నాము లేదో గమనిద్దాం. ఇప్పుడు మనము తెలుసుకుందాము, ఆది కాండములోకి వెనుకకు మనం తిప్పితే 5వ అధ్యాయంలోకి, లూకా కూడా మీరు తిప్పితే నోహు మొదలుకొని హానోకు 7వ వాడని కనుగొనగలము. హానోకు అక్కడ సర్పం యొక్క సంతానమును పట్టుకోగలము. కాయోను హేబెలు సంతానమైతే అలాంటప్పుడు అతడు 8వ వాడవుతాడు. చూశారా, అయితే బైబిల్లో ఎక్కడ కూడా కయ్యూను హెబెలు కుమారుడని లేక కయ్యూను ఆదాము కుమారుడని చెప్పబడలేదు. ఎందుకనగా బైబిల్ చెప్తుంది అతడు ఆ దుష్టుడు అని. ఆదాము దుష్టుడు కాదు, అవునా? అతడు దుష్టుడు. ఇక్కడ మనము చూస్తున్నాము నోహు మొదలుకొని హానోకు 7వ వాడని. అది సంఘ కాలాలకు పోలిక. అతనికి ముందున్న 6 కూడా చనిపోయారు, అయితే హానోకు కొనిపోబడ్డాడు. హానోకు ఎత్తబడ్డాడు, 7వ వాడు. 7వ సంఘకాలము ఎత్తబడుటను స్వీకరిస్తుందని చూపుటకు సందేహము లేదు. మనము 7వ సంఘకాలంలో ఉన్నాం అని మనందరికీ తెలుసు. ఎత్తబడుటను స్వీకరించున్నది 7వ సంఘకాలము, మిగతావన్నీ 6 చచ్చిపోయినవి. అయితే హానోకు కొనిపోబడ్డాడు, ఎందుకనగా అతడు లేకపోయెను, దేవుడు అతన్ని తీసుకుని పోయెను. అయితే హానోకు ఎత్తబడుట చనిపోయిన మిగతా అందరూ పోలిక. అయితే అంత్యకాలపు పెళ్లి కుమార్తె బయటకు పిలువబడుట ఎత్తబడుట, మరణము చూడకుండా 7వ సంఘ కాలం నుండి పిలువబడుట, దానికి మనము సాక్ష్యమవుతున్నాము. ఓహో, ఎక్కువ లోతుగా మనం అది త్రవ్వుదాము, అవునా? ఇక్కడ కూడా 7 సంఘ కాలములకు పోలిక. అది ప్రకటన 10:7 7వ దూత వర్తమానము ద్వారా గ్రంథము యొక్క గొప్ప మర్మము తెరవబడును. ఎల్లప్పుడు పైన వర్తమానికుడున్నాడు, మరియు భూమి మీద ఒక వర్తమానికుడు ఉన్నాడు. దూతయను ఒక ఆంగ్ల పదమునకు అర్థం ఒక వర్తమానికుడు అని. 7వ దూత వర్తమానములో అతని పరిచర్యను అతడు తెలియపరుస్తున్నప్పుడు, అతని పరిచర్యను గూర్చి అతడు బోర ఊదబోచుండగా అతడు మొదలు పెట్టినప్పుడు కాదు. యేసు ఆయన ఆరంభించినప్పుడు రోగులను బాధలతోనున్న వారిని స్వస్థపరచడంతో ప్రారంభించాడు. ఆ గొప్ప రబ్బి బోధకుడు, ఆయన ప్రవక్త అయ్యుండెను. ప్రతి ఒక్కరూ తన ఆలయానికి ఆయన్ను రావాలని కోరుకున్నారు. ఆయన ఒక చోట కూర్చుని ఇలాగూ చెప్పాడు, నేను నా తండ్రియు ఏకమయ్యున్నాం. అది వ్యత్యాసమైనది, అది వ్యత్యాసకరమైనది. మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే, లేక మీలో జీవము లేదు. ఏంటి, అతడు రక్తము త్రాగేవాడు, నరమాంస భక్షకుడా? చూశారా, అది వ్యత్యాసం. దానిని ఆయన వివరించలేదు. వారు ముందుగానే ప్రత్యక్షతను, ఆయన కాలము కొరకైన దేవుని వాక్య రుజువును చూశారు. ఆ కాలం యొక్క వర్తమానికుడు ఆయన అని వారికి బయలుపరచబడి రుజువు చేయబడినది. ఆయన దేనిని వివరించని అవసరం లేదు. ఆ శిష్యులు ఒకవేళ దానిని వివరణ ఇవ్వలేకపోవచ్చును, అయితే వారు దాన్ని నమ్మారు. దానిని వారు వివరించినా లేక వివరించకపోయినా వారు అలాగే కూర్చొని అది నమ్మారు. వారు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగినట్లయితే అని వారు ఎలాగూ చెప్పగలరు? ఎందుకని? అది చేయుట వారికి అసాధ్యం. అయితే అది వారు నమ్మారు, ఎందుకనగా వారు నిర్ణయించబడిన వారు. భూమికి పునాదులు వేయబడకమునుపే ఆయన వారిని ఏర్పరచుకున్నానని యేసు చెప్పాడు, అవునా? వారది నమ్మారు. వారు దానిని వివరించినా లేక వివరించలేకపోయినా అది వారు నమ్మారు. ఇప్పుడు గమనించుడి, 7వ సంఘ కాలంలో 7వ దూత బూరబోదుబోచుండగా దేవుని యొక్క మర్మములు నేరుగా తెలియబడును. ముద్రలు దిద్దుబాటు కర్తలకు సమయం ఉన్నది. లూథర్ ఎక్కువ కాలం జీవించలేదు, అలాగే వెస్లీ ఆ దిద్దుబాటు కర్తలు కాలములు ఎక్కువ కాలం జీవించలేదు. వారి కాలానికి వారు వర్తమానమును కలిగి ఉన్నారు. ప్రజలు అది పట్టుకుని అది సమస్థాపకం చేశారు. మరి అదేంటి? నీవు ప్రకృతిని కొట్టలేవు. ప్రకృతి ఎప్పుడూ సాక్షిస్తుంది. దేవుడు ప్రకృతితో కొనసాగుతాడు. అది అలాగుండవలసి ఉన్నది. సూర్యుని మాదిరిగా సూర్యుడు ఉదయిస్తాడు. అది చిన్న బిడ్డ జన్మించినట్లుంటుంది. అది బలహీనంగా ఉంటుంది. దానికి మరింత ఎండవేడిమీ ఉండదు. 10 అది ఉన్నత పాఠశాల నుండి వచ్చినట్లుంటుంది. మధ్యాహ్నం అది జీవములో ప్రవేశిస్తుంది. మధ్యాహ్నం 3 అది ముసలవాడై పోతుంది. 5 అది చనిపోతుంది. అది బలహీనపడి వృద్ధ దశ వస్తుంది. తిరిగి సమాధికి వెళ్తుంది. దాని యొక్క ముగింపు అదేనా? అది తిరిగి లేస్తుంది. తరువాత ఉదయం, అవునా? చెట్లను చూడు, ఆకులు వేయడం అవి చేసేవన్నీ. ఆకులు రాలిపోయి తిరిగి వెనుకకు వెళ్తవి. ఏంటి? చెట్టు యొక్క వేరులోకి జీవం వెళ్లిపోతుంది. దాని యొక్క ముగింపు అదేనా? నూతన జీవంతో తరువాత వసంతములో అది తిరిగి వస్తుంది. దిద్దుబాటు సమయంలో అదే విషయాన్ని అవి చేసినవో సంఘాలు చూడు, అవి పైకి వచ్చినవి. ఆ గోధుమ గింజ భూమిలో పడి చనిపోయినది. అంతయుగంలో హింస వలన అది భూమిలోకి వెళ్లిపోయినది. అది చావలసి ఉండెను. ఆత్మ సంబంధి అయిన ఏ మనుషుడైనా అది చూడగలుగుతాడు. ఆ యొక్క విత్తనము చచ్చిపోయి కుల్లిపోతేనే కాని అది ఒంటిగాయుండును. అంధయుగంలో అది భూమిలోకి పోవలసిండెను. అది అక్కడ పడి కుల్లిపోయినది. లూతర సంగముగా రెండు చిన్న రెమ్మలుగా వచ్చినది, మలుచినది. లూతర సంగము నుండి అనేకమైన రెమ్మలు వచ్చినవి, జింగ్లి మొదలైనవి. అక్కడ నుండి తొడిమలోకి వచ్చినది. అది జాన్ వెస్లీ. గంభీరమైన మిషనరీ కాలము. అది వెనుకకి ఆగిపోయినది. అక్కడ నుండి మోసపరచు కాలం వచ్చింది. అది పెంతికోస్తు కాలము. ఆ యొక్క గోధుమ గింజ, ఎవరైనా ఇక్కడున్న వారు గోధుమ పంటను పెంచారా? నీవు దాన్ని చూస్తున్నప్పుడు ఆ గోధుమను నీవు గమనించు. నీవక్కడికి వెళ్లినప్పుడు అంటావు, నాకు గోధుమ వచ్చేసింది అని చెప్తావు. అక్కడ గోధుమ ఉన్నట్టుగానే నీవు చూస్తావు. జాగ్రత్తగా అది బెడిర్చిన దానిని గమనించు. ఎలాంటి గోధుమ అక్కడ ఉండుట నీవు చూడవు. తొక్క అక్కడ నీకుంటుంది. మత్తయి 24:22-24 యేసు దాన్ని మనకు హెచ్చరిక చేయలేదా? అంత్య దినముల్లో రెండు ఆత్మలు ఎంతో సమీపంగా ఉండును. సాధ్యమైతే ఏర్పరచుకున్న గోధుమను తనకు తానే మోసగించును. అవునా? ఇప్పుడు గమనించు, అది మోసుకునిపో ఒక సాధనము. ఇప్పుడు లూథర్ గుండా వచ్చినటువంటి జీవము వెస్లీని చేసినది. వెస్లీలో నుండి వచ్చిన జీవము పెంటికోస్తు చేసినది. పెంటికోస్తులో నుండి వచ్చిన జీవము గోధుమలు చేసినది. అయితే ఇవి మోయు సాధనాలు. చూసారా, నిజమైన జీవమే అక్కడ నుండి వెళ్ళును, వర్తమానం గుండా వెళ్ళును. అయితే అది గోధుమలోకి గురి చూపుతూ వెళ్ళును. ఆ కారణము చేత గోధుమ పైకి వచ్చి సమస్తమును ఎత్తబడట్లో తీసుకుని వచ్చును, పైన శిఖరములో తెచ్చును. పెళ్లి కుమార్తె తనకు తానుగా ప్రతి కాలములో ఉండి వచ్చును. అయితే సంఘ శాఖల కాడలు చచ్చిపోవును, ఎండిపోయి చచ్చిపోవును. ఈ అంత్య దినముల్లో ఏ విధంగా లాగబడుచున్నవో నీవు గమనించితివా? గోధుమ ఎదుగుతూ ఉండగా తొక్క దానికి దూరమవుట ప్రారంభిస్తుంది. నీవు గోధుమను చూస్తున్నప్పుడు ఆ చిన్న దానిలోనికి వెనకాల చూడు. ఈ విధంగా లాగి తెరు, దాని లోపల చూడు. అక్కడ వెనుక గోధుమ మొగ్గను నీవు కనుగొంటావు. అందులో నీవు చూచుటకు నీవు 30 పవర్ గల స్కోప్ ను నీకు కావలసినది. అక్కడున్న చిన్న గోధుమ మొగ్గను నీవు చూచుటకు, అవును, అది అక్కడ వెనుక ఉంటుంది. అయితే అది ఎదుగుటకు మొదలు పెడుతుంది. అక్కడ దాని యొక్క భద్రతకు, అది బయటికి వచ్చుటకు, తరుణం చేకూర్చుటకు ఆ తొక్క అక్కడ ఉంటుంది. అయితే అది ఎదుగుటకు ప్రారంభించుకున్నది మరియు వర్తమానం వ్యాప్తి చెందుట ఆరంభించగానే అప్పుడు తొక్క దాని నుండి ఊడిపోతుంది. జీవము ఆ తొక్కలో నుండి బయటికి వచ్చి గోధుమలోకి వెళ్తుంది, నేరుగా వెళ్తుంది. ప్రతి ఒక్క కాలము అలాగ ఉంటుంది. ప్రకృతిని అది పోటీ చేయలేదు. అది దేవుని యొక్క అనుబంధం, కొనసాగింపు. ఆ విధముగా ఆయన కార్యాలు చేస్తాడు. ప్రస్తుతం మనం జీవించుతున్న కాలము అది 7వ సంఘకాలము. అదంతా కూడా చివరిన గోధుమ గింజ యొక్క చివరిన ప్రత్యక్షపరచవలసి ఉన్నది. మరొకటి తిరిగి వచ్చుట. మీరు లూకా 17:30 తీసుకున్నట్లయితే, సదమ దినములలో ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకడ యందును మనిషి కుమారుడు తనకు తాను ప్రత్యక్షపరచుకుని దినమున ఉండును. ప్రత్యక్షత అనగా ఏంటి? ఈ దినమున ఆయన ఏమై ఉన్నాడో ఆయన ప్రత్యక్షతను తెలియపరచుకునుట, ప్రజల్లో ఉండి బయలుపరచుకునుట. దినము కొరకై బయలుపరచబడిన వాక్యము పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారా యేసు మన మధ్యన జీవించుచున్నాడు అన్నది ఆయన ప్రజలకు బయలుపరచుట. జ్ఞాపించుకో, అక్కడ ఆయన ఒక మనుష్యునిగా గుర్తింపు చేయబడ్డాడు. ఒక మనుష్యుడు ఆయన చెప్పాడు. అలాగూ మనము చదివిన అదే బైబిల్ను ఆయన చదివాడు. ఆదికాండం ఏ సందును గూర్చి మాట్లాడుచుండగా అక్కడ ఆదికాండం అధ్యాయంలో మనము గమనిస్తున్నాము. అక్కడ ఇలాగ మనం చూస్తున్నాము, ఆయన వీపు గుడారం వైపు ఉన్నది మరియు శారా గుడారంలో ఉన్నది. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమి జరగబోతున్నదో, ఏమి జరగగలదో ఆమె నమ్మలేదు. ఆయన అన్నాడు, అబ్రహామా, జీవకాల ప్రకారంగా నేను నిన్ను దర్శించబోతున్నాను. చూశారా, శారా గుడారం లోపల ఉండి అందును గుచ్చి నవ్వింది. ఈ సంగతులు ఎలాగూ అని శారా నవ్వనేలా అని ఆయన అన్నాడు. యేసు వాగ్దానం చేశాడు, అది ఆయనే. అబ్రహాము ఆయనను ఎలోహీము అని పిలిచాడు. సర్వశక్తిమంతుడు అది ఆయనే. కడవర దినాలలో అది మరలా వచ్చునని బైబిల్ చెప్తుంది. అలాగని యేసు చెప్పాడు. ఇవి జరుగుట మీరు చూడగానే జ్ఞాపకముంచుకోండి. అప్పటి వలె ఇవి ప్రారంభించుట మీరు చూడగానే ద్వారమునొద్దని కాలము సమీపమనే ఉన్నదని మీరు ఎరుగుదురు. లోకాన్ని చూడండి, లోకమును చూడండి. సదమ ఎప్పుడైనా సదమ ఉన్నదా? అంతగా తారుమారైన ప్రజలు, వారి మనసులు తారుమారైనవి. సాధారణమైన మర్యాద వారికి తెలియదు. అధర్మ కార్యాలు చూడు, లైంగిక కార్యాలు, మరి అన్ని మన స్త్రీల వైపు చూడు, క్రమపరచలేని పరిస్థితులు, మన స్త్రీల మధ్య నీచమైన అమర్యాదకరమైన పరిస్థితి. అది మెథడిస్టులు అని అంటావు, అది పెంతికోస్తు వారు కూడా. అది అంతా మన పురుషులను చూడు, వారు వేళ వేసుకుంటారు. దేవుని యొక్క వాక్యమునకు వదులుగా ఒక చిన్న సంఘశాఖ పద్ధతిలో ఉంటారు, దానికి వేలాడుతూ ఉంటారు. దేవుడు తనకు తాను సంపూర్తిగా బయలుపరచుకుంటా వారు చూస్తున్నప్పటికీ ఒక దానికి వేలాడుతారు. కారణం, వారు గుడ్డివారు, దాన్ని వారు చూడలేరు, దాన్ని ఎన్నడూ చూడరు. ఇప్పుడు మనం తొందరపడుతున్నాము, ఇక్కడ ఏమి జరుగుతుందో చూడు. స్త్రీ మనల్ని విడిచిపెట్టాలని అనుకుంటుందని నాకు తెలుసు. మనము బయటికి వెళ్ళుటకు ఇష్టతగా ఉన్నట్లుగా ఆమె చేయి ఊపట నేను చూస్తున్నాను. తొందరపడదాం. సరే, ఇప్పుడు సంఘమునకు సూచన అయిన హానోకును గమనించుడి. ఇంకా అతడు 7వ సంఘకాలమునకు సూచన ఉన్నాడు. అది నీవు ఆలోచించగలవా? 7వ సంఘకాలం గమనించు. 7 సంఘములకు 7 వర్తమానికులు ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? మనమంతా నమ్ముతున్నాం. మనము బైబిల్ నమ్మినట్లయితే, మనం బైబిల్ నమ్మకపోయినట్లయితే అది మనం నమ్మము. అయితే అవి ఉన్నవి. మనం 7వ సంఘకాలంలో ఉన్నాము. ఈ 7వ సంఘకాలంలో అది బైబిల్ చెప్తున్నప్పుడు 7వ సంఘకాల వర్తమానికుడు అతని యొక్క వర్తమానమును ఊదబోచుండగా కాల కాలాలలో మెలకులు వేసుకుని ఉన్న విషయాలను గుర్చిన మర్మములన్నీ ఆ సమయమున బయలుపరచబడును. ఇక్కడ మనం చూస్తున్నాము, మనిషి కుమారుడు ఆయన ప్రజల మధ్యకి వచ్చి ఖచ్చితంగా చేస్తూ ఆయన చేయునని చెప్పిన ఆయన వర్తమానము నిర్ధారణ చేయును. ఇప్పుడు ఈ ఆఖరి కాలంలో ఇక్కడ అది మనము కనుగొనుచున్నాము. 7వ జాము వలె 7 జాములు. 1 వాటిలో ఆయన మొదటి జాము, 2, 3, 4 రాలేదు. అయితే 7వ జామున వచ్చును. అది హానోకు. 7వది అది కొనిపోబడుట. నోహువు యూదుల్లోని శేషమునకు పోలిగ్గా ఉన్నాడు తీసుకునిపోబడుటకు. బైబిల్ కాలంలో జాములను గుర్చి మాట్లాడుట. బైబిల్ సమయంలో రాత్రులు గడియలుగా విభజించబడలేదు. జాగ్రత్తగా వినండి, ఎందుకనగా నేను తొందరపడుతున్నాను. ఎందుకనగా వారికి స్థలము కావలసి ఉన్నది కాదు, బైబిల్ విభజించబడలేదు. బైబిల్ కాలంలో రాత్రి గడియలుగా విభజింపబడలేదు, అది జాములుగా విభజింపబడినది. 3 జాములున్నవి. మొదటి జాము 9 ఆరంభమై 12 అవుతుంది. 2వ జాము 9 ఆరంభమై 3 అవుతుంది. మరియు రాత్రి 3వ జాము 3 నుండి 6 వరకు లెక్కింపబడుతుంది. ఇప్పుడు మనకు 3, 3, 3 అది 9 అసంపూర్ణమైన సంఖ్య. అది తర్వాత ఎత్తబడుటకు, అది జరుగుటకు 7కు మనము తిరిగి వద్దాం. 6 నుండి 7 గంటలు లేదా ఒక ఉదయం 6 నుండి 9 గంటల మధ్య ప్రభు బూర శబ్దము. ఆ నిర్మలమైన మబ్బులేని ఉదయవేళ క్రీస్తులందరి మృతులు లేతురు, ఆయన పునరుద్ధాన మహిమను పంచుకునేదరు. మేఘమునకు ఆవలా ఆయన ఏర్పరచుకున్న వారు వారి గృహాలకు చేరుదురు. హాజరుపట్టి ఆ దూరాన పిలువబడినప్పుడు నేనచ్చడా ఉండేదను. బైబిల్ గ్రంథంలో ఎత్తబడుతున్న మాట ఎక్కువ వాడబడలేదు, అక్కడ మనము అది పెట్టాము. బైబిల్ చెప్తుంది కొనిపోబడేదము అని. ఇక్కడ 2వ లేక 1 తెస్సలోనీయులో మనం చదువుతున్నాము కడవర దినాల్లో జరిగినటువంటి ఈ గంభీరమైన క్రమము. అది ఇక్కడ అది విను. 13వ వచనంతో మనం ప్రారంభించబోతున్నాము. సహోదరులారా, నిరీక్ష లేని ఇతర వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినీడిలా అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ప్రవెంటన మాటకు అర్థము ప్రతిబంధము కలిగించుట అని అర్థము. ప్రభు దిగివచ్చును. ఇప్పుడు జాగ్రత్తగా వినుడి, ఆర్భాటముతోను ప్రధానత శబ్దముతోను దేవుని బురతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ ఒక గంభీరమైన విషయం జరుగుతూ మీరు గమనించాలని కోరుతున్నాను. ఇది పోగొట్టుకోవద్దు, అవునా? ఇప్పుడు గమనించుడి, ఇక్కడ 2వ తెస్సలోనీయులో వాక్యము 3 విషయాలు చెప్పుడు గమనించు. 13వ వచనం నుండి 16వ వచనం, ప్రభు ఆయనకు ఆయన అగుపించక ముందు 3 విషయాలు జరగవలసి ఉన్నది. మనం ముగించుటకై త్వరగా, అవునా? మొదట జరిగినది గమనించు, ఆర్భాటము శబ్దము బూర. ఇప్పుడు అది చదివి అది సరియేనా చూద్దాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. 3 సంగతులు జరిగినవి, స్వరము, ఒక ఆర్భాటము, బూర. యేసు అగుపించక ముందు ఇవి జరగవలసి ఉన్నవి. ఒక ఆర్భాటము, యేసు దిగివచ్చున్నప్పుడు యేసు ఆ మూడు చేయును. ఒక ఆర్భాటము, ఆర్భాటమనగా ఏంటి? అది ఒక వర్తమానము బయలు వెడలుట. మొదట జీవింపు చేయు జీవపు రొట్టె పెళ్లి కుమార్తెకు కలిగించును. కార్యములను జరిగించు మార్గము దేవునికి కలదు. ఆయన పద్ధతిని ఆయన ఎన్నడూ మార్చడు. ఆయన మార్పు చెందని దేవుడు. ఆమోసు 3:7 మొదట ఆయన సేవకులైన ప్రవక్తలు తాను తెలియచేయకుండా భూమి మీద ఏదియూ చేయడు. ఆయన వాగ్దానం చేసినట్లుగానే ఆయనది చేయును. మనము సంఘ కాలముల గుండా వచ్చాము. మలాకీ 4 ప్రకారంగా కడవరి కాలములో తిరిగి మరలుట జరుగును. ఒక ప్రవక్త భూమి మీద ఉండును. అవునా? అతడు ఎలాగుంటాడో అతని స్వభావం ఏదో గమనించు. ఆ ఆత్మను దేవుడు 5 సార్లు వినియోగించును. ఒకసారి ఎలియా, ఎలీషాలో, బాప్తిస్మిచ్చి యోహానులో, సంఘమును బయటకు పిలుచుట, యూదుల్లో శేషము. 5 సార్లు కృప, JESUS, యేసు, FAITH, విశ్వాసము, మరియు అది కృప యొక్క సంఖ్య. అవునా? సరే, జ్ఞాపించుకోండి, వర్తమానం వాగ్దానం చేయబడింది. మత గురువుల మంద చేత ఈ మనములన్నీ ఎంతగానో బంధింపబడిగా దాన్ని బయలుపరచుటకు దేవుని యొద్దు నుండి నేరుగా ప్రవక్తను తీసుకునవలసి ఉండెను. చేయునని ఆయన ఏమని వాగ్దానం చేశాడు ఖచ్చితంగా అదే. అవునా? జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును, తత్వవేత్త యొద్దకు కాదు, ప్రవక్త యొద్దకు. అతడు దేవుని యొక్క వాక్యమును ప్రతిబింబం చేయవాడు. అతడు వేరేది చెప్పలేడు. అతని స్వంత తలంపులు చెప్పలేడు. దేవుడు బయలుపరచినది అతడు మాట్లాడగలుగుతాడు. చివరికి ప్రవక్త అయిన బిలాము అతడు అమ్ముటకు ప్రయత్నించినప్పుడు అతని హక్కును అమ్మివేసి అతడు అన్నాడు, దేవుడు అతని నోటిలో ఉంచినది కాకుండా ఏ ప్రవక్త అయినా ఏదైనా ఇలా చెప్పగలుగుతాడు? అది దేవుడు చేయు కార్యము. నీవు ఏదీ చేయలేవు. నీవు ఆ విధంగా జన్మించావు. నీవు తప్ప ఇంకొకరు కాదు. నేను నా కళ్ళు తెరవలేకున్నాను అని నీవు చెప్పగలిగితే నీ చూస్తూనే. అవునా? నీవు చేయలేవు. నీవు చేయగలిగినను నీ హస్తాన్ని నీవు చాచలేవు. అవునా? నీవు మానవుడయుండి నీవు కుక్కవు కాలేవు. అవునా? నీవు ఆ విధంగానే చేయబడతీవి. దేవుడు కూడా అన్ని కాలాల్లో యెషయా, యిర్మీయా, ఏలియా అందరూ గతించిన కాలాలన్నింటిలో మత సంబంధమైన నాయకుల గుంపు అంతా మిశ్రితం చేసినప్పుడు ఆయన ప్రవక్తను పంపి ఎక్కడి నుండో వారిని లేపాడు. వారి యొక్క విషయాలకు దేనికి అతడు చెందియుండక వాక్యమును మాట్లాడతాడు. రంగంపై నుండి నిష్క్రమించి వెళ్లిపోతాడు. దేవుని సత్యము కొరకు కరుకైన మనుష్యులు, నీవు చెప్పే విధానం బట్టి అది ఉంటుంది. ఆయన చెప్పాడు, మీలో ఆత్మ సంబంధి గాని ప్రవక్త గాని ఉన్నాయడలా. ప్రవక్తలు సంఘములో ప్రవచన వరము అన్నది ఒకటి ఉన్నది. అయితే ప్రవక్త ముందుగా నిర్ణయించబడినవాడు, గడియ కొరకు ముందుగా ఏర్పరచబడినవాడు. అవును, అవునండి. ప్రవచనము వచ్చినట్లయితే, అనగా చెప్పబడినట్లయితే, దాన్ని స్వీకరించక ముందు, అంగీకరించక ముందు ఇద్దరు ముగ్గురు కూర్చుని అది సరైందా కాదా అని తీర్పు తీర్చవలసి ఉన్నది. అయితే ప్రవక్త ఎదుట ఎవరూ కూర్చున్నారు. ఎందుకనగా అతడు ఖచ్చితంగా దేవుని వాక్యమయ్యుండెను. ఆ దినానికి అతడు ఆ వాక్యమయ్యుండెను. దేవుడు ప్రతిబింబించుట నీవు చూస్తావు. ఆ యొక్క మత సంబంధమైన గజిబిజిలో నుండి పెళ్లి కుమార్తెను బయటికి తెచ్చుటకు కడవరి దినములలో మన కొరకు పంపునని దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి పద్ధతి వల్లనే అది జరుగును. అది ఎన్నడూ జరగదు. సంఘము క్రీస్తును స్వీకరించలేదు. పెంతికోస్తులమైన మనము ఈనాడు ఉన్న సంఘపు స్థితిలో ఈ యొక్క వర్తమానం మనము కొనసాగించలేము. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, మత సంబంధముగా ప్రతిదీ ఉన్నప్పుడు వారున్న ఈ స్థితిలో అంత్యకాలంలో మనం ఎలాగో కొనసాగించగలుగుతాము? ఓహో, కనికరము కలుగును కాక. అది గజిబిజి. అది సంస్థాపకులోకి వెళ్లిపోయినది. వ్యత్యాసంగా చెప్పమని ఏ చరిత్రకారునైనా నేను అడుగుతున్నాను. భూమి మీద ప్రతిసారి వర్తమానం వచ్చిన తర్వాత వారు దాన్ని నిర్మాణాత్మకం చేసినప్పుడు అక్కడే అది చనిపోయింది. పెంతికోస్తు వారందరూ అదే పని చేశారు. బయటకు వచ్చిన పెంతికోస్తు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారైన మీరు, మీ తాత ముత్తాతలు, కళ్ళులు అక్కడున్న ఆ సంస్థాపకుల నుండి బయటికి వచ్చి, ఆ పాత సాధారణ సభలో నుండి బయటికి వచ్చి కేకలు పెట్టి దేవుని స్తుతించి ఆ సంగతులకు వ్యతిరేకంగా మాట్లాడారు. మీరు తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలోకి వెళ్లినట్లు మీరు తిరిగిపోయి వారు చేసిందే మరలా అదే చేశారు. ఇప్పుడు ఎంతో మత గురువులకు సంబంధించినది. మీ కనికరము గల ప్రేములను మీరు మూసుకున్నారు. చివరకు మీతో సహవాసము చేయకమునుపు మీకు సహవాస కార్డు ఉండవలసి ఉండెను. ఏకత్వ వారైన మీరు ఆ విధంగా దేవుడు మీకు ఒక వర్తమానం ఇచ్చాడు. ముందుకు సాగిపోటుకు బదులుగా దీనత్వం కలిగి ముందుకు సాగిపోటుకు బదులుగా మీరు విడిపించుకొని మీరొక గుంపును సంస్థాపకు చేయవలసి వచ్చాను. మీరందరూ ఎక్కడున్నారు? ఒకే బొక్కెనెలు, అది ఖచ్చితం. దేవుని యొక్క ఆత్మ సాగిపోగుచున్నాడు. ప్రభు అయినా నేను అది నాటితిని, రాత్రింబగళ్ళు దానికి నీరు కట్టెదను. ఉండుటకు ఆయన ఈ సంగతులను నియమించెను, మరియు ఆయన తప్పక ఇది పంపును. మొదటిగా వచ్చినది పరలోకము నుండి ఆయన దిగివచ్చుట ప్రారంభింపగానే ఒక ఆర్భాటం కలుగుతుంది. ఏంటది? ప్రజలను కలుపు చేయుట కొరకు ఒక వర్తమానం. మొదటిగా ఒక వర్తమానం వచ్చును. దీపము చక్కపరచు సమయం. లేచి మీ దీపములు చక్కపరచుకునుడి. అది ఏ జామయ్యుండెను? ఏడవది, ఆరవది కాదు, ఏడవది. ఇదిగో పెళ్లికుమారుడు వచ్చుచున్నాడు, లేచి మీ దీపములు చక్కపరచుకునుడి. వారు చేశారు. ఇటువంటి నూనె వారి దివిటెల్లో ఉండకుండా ఉండుట కొందరు కనుగొన్నారు. అవునా? అయితే అది దీపములు చక్కపరచు సమయము. అది మలాకి 4 సమయము. లూకా 17 లేఖనమందు ఈ దినము కొరకై ఆ ప్రవచనాలన్నీ సంపూర్ణంగా క్రమములో పెట్టబడినవి. అక్కడే అవి సజీవంగా ఉండుట చూస్తున్నాము. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇవి జరుగుట చూడు. ఇప్పుడే నేను ఈ వేదిక మీద చనిపోవట వలన దేవునికి చనిపోవగలనని దేవునికి తెలుసు. కొద్దిసేపు నీవు చుట్టూ నడవలసి ఉన్నది. అది అద్భుతం. పరలోకముడు దేవుడు వచ్చి ఒక గుంపు ప్రజల మధ్య నిలబడుట, అక్కడి నిలబడి ఎన్నడూ ఆయన చేయనంతగా తనకు తాను బయలుపరుచుకుంటా. అది నిజం. మరి బైబిల్ తెరవబడినట్లుగా, అవునా, మనం ఎక్కడున్నాము? సంఘశాఖ పద్ధతి చచ్చిపోయింది, అది అయిపోయింది. అవి తిరిగి లేవలేవు, అవి కాల్చివేయబడతవి. అదే పొలములోని పొట్టుతో నీవు చేసేది. దాని నుండి పారిపో, క్రీస్తులోకి వెళ్ళు. నేను మెథడిస్టుకు చెందినవాడను అని చెప్పవద్దు. నేను బాప్టిస్టుకు చెందినవాడను, నేను పెంటికాస్టుకు చెందినవాడను అని చెప్పవద్దు. క్రీస్తులోకి రా. నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే ఇక్కడ ఒక వాక్యము వ్రాయబడలేదు. నీవు నమ్మినా అది తప్ప. ఎవరేమి చెప్పినా నాకు అనవసరం. తర్వాత దేవుడు దానిని రుజువు చేయాలి. కారణం, ఆయన ఆత్మను వాక్యం మీద పోసినప్పుడు ఏం జరుగుతుంది? ఇలాంటి విత్తనం పైన నీరు పోసినట్లుగా ఉంటుంది, అది జీవిస్తుంది, అది తన జాతి విత్తనాన్ని మొలకెత్తుతుంది. నీవు చెప్తావు నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాను అని అంటావు. నీవు రక్షించబడ్డావని దాని భావము కాదు. సుదీర్ఘ మార్గాల ద్వారా ఇటు చూడు, నీవు 3 1 ఒక ఉనికివి. నీవు ఈ చిన్నవాడి లోపల ఇక్కడ ప్రాణమున్నది, తరువాతది ఆత్మ, ఆ తరువాతది శరీరం. ఈ శరీరానికి నీవు 5 ఇంద్రియాలను కలిగి ఉంటావు. నీ భూ సంబంధమైన గ్రహానికి సంబంధం కలిగుంటానికి, మిగతా వాటికి అవి సంబంధం కలిగి ఉండవు. ఇక్కడ ఆత్మ నీవు 5 ఇంద్రియాలు కలిగి ఉంటావు, ప్రేమ, మనస్సాక్షి మొదలైనవి. అయితే ఇక్కడ నీవు జీవించినది అది నీవు. యేసు చెప్పలేదా వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడునని? ఇక్కడ పిచ్చి మొక్క పెట్టు, లేక గొరుగును పెట్టు, అక్కడ గోధుమ పెట్టు, వాటిపైన నీళ్లు పోయి, ఎరువు మొదలగునవి ఉంచు, అవి రెండును ఒకే నీటి ద్వారా బ్రతకవా? ఖచ్చితం. సరే, ఏంటది? వాటిలో ఒకటి పిచ్చి చెట్టును పుట్టిస్తుంది, గురుగును పుట్టిస్తుంది. అది అదే చెట్టు కాబట్టి గోధుమ ఎలాగు చేయనో ఆ విధముగానే పిచ్చిగింజ కూడా తన చేతులు పైకెత్తి కేకల వేయును. బైబిల్ చెప్పట్లేదా కడవరి దినాల్లో అబద్ధ క్రీస్తులు వచ్చేదరని? అబద్ధ యేసులు కాదు, అబద్ధ క్రీస్తులు, అభిషక్తులు, వాక్యమునకు అబద్ధముగా అభిషేకించబడిన వారు, సమస్థాపకునకు అభిషేకించబడిన వారు. అయితే వాక్యమునకు కాదు, ఎందుకనగా వాక్యము తనకు తానే సాక్ష్యమిచ్చును. ఇక వేరేది దానికి అవసరం లేదు, అది దానికి అదే సాక్ష్యమిచ్చును. అబద్ధపు అభిషక్తులు వచ్చెదరు. నా టేప్ అయినా మీరది పొందుకుంటారు. వారిలో ఒకరి నీవి లాగా పిలిస్తే, ఓ నీవు యేసువా అని అడిగితే, ఓ నిజంగా కాదు, దానికి వారు నిలవలేరు. అయితే ఓ మహిమ, నేను అభిషేకం కలిగిన్నాను అను దానికొస్తే అది నిజమైన అభిషేకము. జ్ఞాపకముచ్చుకో, కైఫా కూడా దానిని కలిగి ఉన్నాడు, అతడు ప్రవచించాడు. అలాగే బిలాము అది కలిగి ఉండెను, అతడు ప్రవచించాడు. అయితే దేనికేమీ అది పనికిరాదు. లోపల అది దేవుని విత్తనము కానట్లయితే, ప్రారంభం నుండి ఆయన యొక్క జన్యువు కాకపోతే, ముందు నిర్ణయించబడి ఉండకపోతే నీవు అయిపోతావు. నీవు ఎంతగా కేకలు వేసినా, భాషలతో మాట్లాడినా, పరుగులు తీసి బొబ్బరింతలు పెట్టినా నాకు లెక్కలేదు, దాంతో సంబంధం లేదు. ఒక కలుపు మొక్క మిగతావి ఎంతగా విలువనివ్వబడుతుందో అంతే విలువ కలిగింటుంది. అన్యులు లేచి కేకలు పెట్టి భాషలతో మాట్లాడి మనిషి పొరెల్లోని రక్తాన్ని త్రాగి దయ్యాన్ని పిలవటం నేను చూశాను. అవును, కాబట్టి అలాంటి ప్రేరణలు ఇంకా ఏమైనా, అది మర్చిపో. ఆ వాక్యములోని నీ యొక్క హృదయం అది, అది క్రీస్తే, అక్కడికి తీసుకురా, దానికదే తెలియబడటం, దాన్ని కనిపెట్టు. ఏ విధమైన విత్తం మాదిరిగా అది తెరవబడుతుందో అది జీవిస్తున్న కాలము కొరకు తెలియపరచుకుంటుంది. లూథర్ ఒక రెమ్మ తప్ప మరేమీ తీసుకురాలేదు. ఈ మిగతా వారు మిగతావి తీసుకుని వచ్చారు. మనమిప్పుడు గోధుమ పంట కాలంలో ఉన్నాము. అసలైన లూథరన్లు అసలైన లూథరన్లను పుట్టిస్తారు. అసలైన పెంతికోస్తులు అసలైన పెంతికోస్తులను తీసుకుని రావలసి ఉండెను. అయితే మనము ఆ కాలాన్ని దాటిపోయాము. ముందుకు సాగుట. కేథలిక్ సంఘం మీకు తెలుసా? పెంతికోస్తుల ప్రారంభం తెలుసా? పెంతికోస్తు సంఘం 2000 సంవత్సరాలు ఉన్నట్లయితే కేథలిక్ ఏమైనదో అంతకన్నా కురిపోయిపోతుంది. అది ఖచ్చితంగా నిజం. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో అట్టి నా సహోదరులు సహోదరులతో చెప్తున్నాను. అది దేవునికి తెలుసు. అయితే స్నేహితులారా, జ్ఞాపకంచుకోండి, అక్కడ దూరాన తీర్పు సమయాన నేను మిమ్ము కలవలసి ఉన్నది. అది ఎక్కువ కాలం పట్టదు. సత్యమే ఉన్నదని, సత్యం ఏమైనదో దానికి సాక్షిగా నేను ఉండవలసి ఉన్నది. నేను మీతో కలిసి కూటాలు వెళ్లినప్పుడు, రోగులపై ప్రార్థించినప్పుడు అది మంచిదే. అయితే ఒక వర్తమానంతో వస్తే, ఏ వర్తమానం కదలి వెళ్లినా అది సత్యమైన వర్తమానమే. అది నిజమైనదై ఉండి, నిజమైన దేవుని యొక్క అద్భుతాలై ఉండి, ఆ సమస్తకు నేరుగా వేలాడుతూ ఉన్నట్లయితే అది దేవునిది కాదని మీకు తెలుసా? ఎందుకనగా అది ఎప్పుడో ముందుగా తెలియచేయబడినది. యేసు వెళ్లిపోయి రోగులను స్వస్థపరిచాడు, ప్రజల కళ్ళను పట్టుకోవడానికి, ప్రజలను ఆకర్షించడానికి. తర్వాత వర్తమానం. అవునా, దేవుడు పరిచయము చేయబోతున్నాడంటూ అదొకటి ఉండవలసి ఉన్నది, దైవిక స్వస్థత. అలాగైన అద్భుతాలు ప్రజలను ఆకర్షించటకు దాని యొక్క ప్రాముఖ్యమైన కేంద్రం వర్తమానం. అదే అక్కడ ఇక్కడ నుండి వచ్చినది. అదే ప్రజల యొక్క అభిమానాన్ని పొందుకోటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి వారు కూర్చొని ఆయన మాటలు ఆలకిస్తారు. చూశారా, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు అక్కడ కొందరున్నారు. కొన్ని గింజలు గోధుమలు నేల మీద పడతవి, పక్షులు ఎత్తుకుని పోతవి, మిగతావి ముళ్ళతుప్పల్లో పడతవి. కొన్ని సిద్ధపరచబడిన నేలలో, ముందుగా సిద్ధపరచబడిన నేలలో పడ్డవి, మొలకెత్తినవి. మొదటి విషయం బూర బూదుట. మొదటిది ఆర్భాటము, తరువాత శబ్దము, తరువాత బూర. ఆర్భాటము, వర్తమానికుడు ప్రజలను సిద్ధపరచుట. రెండవది పునరుద్ధానం యొక్క శబ్దము. అది పరిశుద్ధ యోహాను 11:38-44 అదే శబ్దము. అది సమాధిలో నుండి లాజర్ను పిలచినది, పెళ్లి కుమార్తెను ఏకం చేస్తున్నది, తరువాత మృతుల పునరుద్ధానము. చూశారా, దానితో కొనిపోబడుట. మూడు విషయాలు జరుగుట గమనించు. తరువాత విషయం ఏంటంటే బూర, ఒక శబ్దము, ఒక ఆర్భాటము, ఒక శబ్దము, ఒక బూర. మూడవది బూర. గమనించుడి, ఎల్లప్పుడూ బూరల పండుగకు, ప్రజలను పండుగకు పిలుచుట. ఆకాశములో పెళ్లి కుమార్తెతో గొర్రెపిల్ల విందు, అది పెళ్లి కుమార్తె యొక్క విందు. చూశారా, మొదటిగా వచ్చినది పెళ్లి కుమార్తె కలుసుకుంటూ పిలచు ఆయన యొక్క వర్తమానం. తర్వాత విషయము నిద్రించుచున్న పెళ్లి కుమార్తె యొక్క పునరుద్ధానము. మిగతా కాలాలలో మృతి చెందిన వారు, వారు కొనిపోబడతారు. బూర, ఆకాశంలో పరలోకములో విందు. ఎందుకు స్నేహితులారా, జరిగినటువంటి విషయం అది. మనము అక్కడే ఉన్నాము, ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాం. ఒకటే విషయం, సంఘము బయటికి వస్తుంది. పరిపక్వత చెందుడు కొరకై కుమారుని ముందు పెట్టబడవలసి ఉన్నది. ఆ తర్వాత గంభీరమైన కలయిక వస్తును. గోధుమ కాడలు కాల్చివేయబడిను, అయితే గింజలు గరిసెలో చేకూర్చబడిను. అవును, మీరు కళ్ళు లేని వారు కాదు, మీరు జ్ఞానం కలిగిన వారు. నేను ఇక నిలబడి పక్షపాతం కొరకు లేక దురభిమానం కొరకు ఈ సంగతులు చెప్పినట్లయితే నేను ఇది చెప్తున్నాను. ఎందుకనగా ఇది జీవము, ఎందుకనగా అది చెప్పుటకు నేను బాధ్యునై ఉన్నాను. అది నేను తప్పక చెప్పవలసి ఉన్నది. నా యొక్క వర్తమానము ఎల్లవేళలో అక్కడ స్వస్థత మొదలైన వాటి యందు వర్తమానం వచ్చున్నది. ఎరిగి ప్రజల యొక్క అవధానమును, ప్రజల యొక్క గ్రహింపును పట్టుకుంటానికి చేయుట, అది అక్కడే ఉంది. ఆ 7 ముద్రలు తెరవబడుట, ఆ మర్మములు ఏమి జరిగినదో ఆ విషయాలు చూపుట, అది నాకు తెలియదు. అయితే ఇక్కడ నాతో నిలబడిన వారే నాతో నిలబడి ఉన్నారు. అయ్యలారా, అదెంత సమయం అను నేను ప్రసంగించిన ప్రసంగం మీరందరూ వినియున్నారు. అదెక్కడ ఉన్నానని అది చెప్పబడినదు. ఖచ్చితంగా అక్కడే పరలోకం నుండి వచ్చిన 7 దూతలు నిలబడి ఉండేది. వారు వెళ్ళుచున్నప్పుడు వారిని అక్కడ సుడిగాలి తీసుకుని పోవచ్చులేను. వారు వెళ్ళుచున్నప్పుడు మేము నిలబడి చూచుచుంటిమి. విజ్ఞాన శాస్త్రం దాన్ని పటమును తీసినది దేశమంతటా మెక్సికో నుండి. అక్కడ నేను నిలబడి ఉండగా ఒక దినాన నేను 7 సంఘ కాలాలు బోధించాను. బోధించడం మొదలు పెట్టినప్పుడు జాక్, అక్కడ నిలబడి ఉన్న ఆ వ్యక్తి ఎవరు? తల వెంట్రుకలు తెల్లని ఉన్నిన పోలినవిగా ఉండి మనిషి కుమారునిగా పోలిన ఒకరుగా నిలబడిన ఆయన ఎవరు? నేను ఆయన అడిగాను, ఆయన యవనస్తుడు, తెల్లని ఉన్నిన పోలిన తల వెంట్రుకలు ఆయనకు ఎలాగుంటవి? అతడు చెప్పాడు, సహోదర అబ్రహాం, అది ఆయన మహిమ దేహము, అది గంటను మృగించలేదు. అయితే నే గదిలోకి వెళ్లిపోయి ప్రార్థిస్తున్నాను, అదేమైంది ఆయన నాకు తెలియచేశాడు. అవును, నేను ఎల్లప్పుడూ కూడా ఆయన దైవమని బోధించాను. కేవలం మనిషిని కాదు, ఆయన శరీరంలో ప్రత్యక్షమైన దేవుడు. దేవుడు దేవుని యొక్క గుణ విశేషము ప్రేమ దిగివచ్చి గంభీరమైన దేవుని గుణ విశేషములు ఇక్కడ భూమి మీద బయలుపరచినవి. యేసు దేవుని యొక్క ప్రేమ సాక్షాత్ యెహోవా నివాసమున్న శరీరము నిర్మించినది. శరీరములో నిండుగానున్న దైవత్వం ఆయన. దేవుడు ఏమైండెను ఆ శరీరములో ఆయన బయలుపరచుకున్నాడు. ఆ శరీరము చావలసిండెను, తద్వారా ఆయన రక్తము ద్వారా పెళ్లి కుమార్తెను కడుగొట్టుకొయి. గమనించుడి, పెళ్లి కుమార్తె కడగబడటం మాత్రమే కాదు కాని క్షమించబడటం మాత్రమే కాదు కాని ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. చూశారా, ఆ నీతిమంతులుగా తీర్చబడట అను మాటను ఎప్పుడైనా చూశారా? దాని అర్థమేదో చూచుటకు ఉదాహరణకు, నేను త్రాగుతున్నాను, నేను చెడ్డ కార్యములు చేస్తున్నాను అని సహోదరుడు గ్రీన్ విన్నట్లయితే, ఆ తర్వాత అతడు వచ్చి నేనవి చేయట్లేదు అని తెలుసుకున్నాడు. తర్వాత అతడు వచ్చి సహోదరు అబ్రహాం నన్ను క్షమించు అని అన్నాడు. నీవు నన్ను క్షమించు, నేను ఎన్నడూ చేయలేదు, దేనిని గూర్చి నేను నిన్ను క్షమించాలి? చూసారా, నేను నేరస్తునైతే అప్పుడు నేను క్షమించబడతాను, కాని నేనింకా నీతిమంతులను కాదు, ఎందుకనగా నేను చేశాను కాబట్టి. అయితే నీతిమంతుడుగా తీర్చబడుతున్న మాట అనగా, నీవు ఎన్నడూ అది చేయనప్పటికీ నీతిమంతుడుగా తీర్చబడుట. తర్వాత యేసుక్రీస్తు రక్తము పాపము నుండి పవిత్రులుగా చేయును. ఎంతవరకనగా మరిచిపోవటేను దేవుని గ్రంథములో అది పెట్టబడు వరకు. ఆయన ఒకడు మాత్రమే అది చేయగలడు. మనము చేయలేము, మనము క్షమించగలము, అయితే మరిచిపోలేము. నేను నిన్ను క్షమించగలను, కాని జరిగిన ఈ చెడ్డ కార్యాలు ఎప్పుడూ నేను జ్ఞప్తించుకుంటాను. తర్వాత నీవు నీతిమంతుడు కావు, నువ్వు క్షమించబడ్డావు. అయితే దేవుని యొక్క దృష్టిలో పెళ్లి కుమార్తె నీతిమంతురాగా తీర్చబడినది. మొదట ఆమె అది ఎన్నడూ చేయలేదు. ఆమేన్. ఆమె పవిత్రుడైన దేవుని కుమారుని వివాహము చేసుకున్నది, అక్కడ నిలబడి ఉన్నది. మొదటిగా ఆమె ఎన్నడూ పాపము చేయలేదు, ఎందుకు ఆమె ముందుగా నిర్ణయించబడినది. ఆమె దేనిలోనికి చిక్కుకుని పోయినది? ఆమె సత్యమును విని ముందుకొచ్చిన తర్వాత రక్తము ఆమెను శుద్ధీకరించినది, పవిత్రురాలుగా ఆమె అక్కడ నిలబడింది. చూశారా, ఆమెను ఎంత మాత్రము పాపము లేదు. కాబట్టి వర్తమానం పెళ్లి కుమార్తెను కలిసి పిలుస్తుంది. చూశారా, ఆర్భాటము మరియు బూర ఒకరే ఒకరు. ఆయన పెద్ద స్వరముతో, ఆయన ఆ యొక్క ఆర్భాటముతో పెద్ద స్వరముతో లాజరును లేపాడు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా స్వరముతో ఆయన అరిచాడు. అవునా, స్వరము మేల్కొలుపుతుంది. నిద్రించుచున్న పెళ్లి కుమార్తెను, నిద్రించుచున్న మృతులను మేల్కొలుపుతుంది. మరియు బూర, బూర శబ్దముతో అది అలాగ జరిగితే అది పిలుస్తుంది. ఎప్పుడు కూడా బూర ఇస్రాయిలీలను బూరల పండుగకు పిలుచును. చూసారా, అది పెంతికోస్తు పండుగ, ఆకాశములో ఘనమైన పండుగ మరియు బూరల పండుగ. ఒక బూర కలిసి పిలుచుటను ఆక్షేపించును, విందుకు రండి. ఇప్పుడు ఆకాశములది గొర్రెపిల్ల విందుకు సమాజముగా కూర్చును, సమాజముగా కూడుకుంటును. ఇప్పుడు గమనించుడి, పెళ్లి కుమార్తె, బూరల పండుగ, పెండ్లి విందు, పోలికగా మనం అది చూశాము. ముగించక ముందు ఒక క్షణం గమనించుడి, పోలికలో లేక ఛాయల్లో మనం అది చూస్తున్నాము. ఇప్పుడు మత్తయి 18:16 మీరు చదివితే అది ఇలాగ చెప్పబడుతుంది. సాక్ష్యమిచ్చినది ముగ్గురు. మొదటి యోహాను 5:7 చూచినట్లయితే 3 ఎప్పుడు కూడా సాక్ష్యము. అవునా, అది ఒక పరిశీలనను. 1 నిజమని 3 సాక్ష్యమిస్తున్నారు. 2 3 నోట వారి నోటి సాక్ష్యము ద్వారా ప్రతి మాట స్థిరపరచబడవలను. మనకు 3 సాక్షులున్నారు. గమనించుడి, 3 అనున్నది సాక్ష్యము. పాత నిబంధనలో మనకు 3 ఎత్తబడుటలు ఉన్నవి, మీకు తెలుసా? ఒక సాక్షిగా. ఇప్పుడు గమనించుడి, హానోకు ఒకరు, ఏలియా మరొకరు, యేసు ఇంకొకరు. యేసు నడిమి రాయేయుండి, యేసు ప్రాముఖ్య రాయేయుండి, ఆయన సాక్షి అయినాడు. అవునా, ఆయన పాత నిబంధన క్రొత్త నిబంధనకు ప్రాముఖ్యమైన రాయి ఉన్నాడు. ఎందుకనగా ఆయన మొదట చావలసిన్నది, తర్వాత ఎత్తబడవలసిన్నది. ఆయన చనిపోయాడు, బ్రతికాడు, మనతో కలిసి ఇక్కడ నడిచాడు, తర్వాత ఎత్తబడ్డాడు. ఎందుకనగా రెండింటిని ముడివేసి కలుపునటువంటి నడిమిరాయి ఆయన, మూలరాయి ఆయన. ఆయన పునరుద్ధానం తర్వాత, ఎత్తబడిన తర్వాత, చూడు, ఆయన అది చేసిన తర్వాత అక్కడ పాత నిబంధనను రుజువు చేశాడు. హానోకు కొనిపోబడ్డాడని మనందరికి తెలుసు. ఏలియా సుడిగాల్లో కొనిపోబడ్డాడని, తీసుకుని పోబడ్డాడని మనకు తెలుసు. అవును, అగ్నిరథములో కొనిపోబడ్డాడు. యేసు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి ఈ భూమి మీద జీవించాడు, తరువాత ఎత్తబడ్డాడు, నడిమి రాయి ప్రాముఖ్యమైన రాయి, అక్కడ సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు, అది నిజమేనా? ఎత్తబడుట ఒకటి ఎప్పుడూ దాటిపోయింది, అది మీకు తెలుసా? దాన్ని మీరు చదివినట్లయితే త్వరగా చూద్దాం. మత్తయి 27వ అధ్యాయం చూద్దాం. మత్తయి 27వ అధ్యాయం 45వ వచనము మనం చూద్దాము. త్వరగా అది తీయలేమేమో, దీని యొక్క కొద్ది భాగమును మనము తీయగలిగినవేమో. కొంత సహాయం పడుతుంది, కొంత సహాయం పడుతుంది. త్వరగా 27:45 అని అనుకుంటాను, నేను ఇక్కడ రాసుకున్నాను, మనం చదువుదాము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడన్నది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకుని చిరకాలో ముంచి రేలున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండి ఏలియాతని రక్షింప వచ్చునేమో చూతమనేది. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. ఒక పెద్ద కేక బిగ్గరగా కేకవేసెను. గమనించుడి, యేసు చనిపోతున్నప్పుడు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవలైపు తెర పైనుండి కింద వరకు నిండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగ్గపడిరి. ఒక ఎత్తబడుట అయిపోయినది. పాత నిబంధనలో 3 జరిగి ఉండెను. ప్రభు యొక్క వాక్యము ఎవరి వద్దకు వచ్చెనో వారు సిద్ధపడిరి. అవునా, ప్రభు యొక్క వాక్యము హనుకు వద్దకు వచ్చెను, ప్రభు యొక్క వాక్యము ఏలియా వద్దకు వచ్చెను, అతని ప్రవక్త. అవును, ప్రభు యొక్క వాక్యము యేసే. అవునా, ఆ పాత నిబంధనలోని భక్తులను పాత నిబంధనలో గమనించు. మొదటిగా ఈ ఎత్తబడుట జరిగినప్పుడు 50 వచనం గమనించు. బిగ్గరగానున్న కేక లేదా పెద్ద శబ్దము యేసును లేపినట్లుగా లేక లాజర్ను లేపినట్లుగా పాత నిబంధనలోని పరిశుద్ధులను ఆయన బిగ్గరగా వేసిన కేక ఖచ్చితంగా మేల్కొల్పెను. బిగ్గర కేక మేల్కొల్పెను. 2వ తెస్సలొనికయ 4వ అధ్యాయంలో 2వది నెరవేరినది. చదువుటకు చదువుదాం. కొద్ది నిమిషాల క్రితము చదివాము. సహోదరులారా, నిద్రించిన వాని గుర్చి మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నాకు తెలియకుండా ఉండుట ఇష్టం లేదు. అది 1వ తెస్సలొనికయ 4:12 వరకు. అది 2వ ఎత్తబడుట అవుతుంది. 2వ ఎత్తబడుట ఏదనగా పెళ్లి కుమార్తెను కొనిపోవుట. పాత నిబంధనలోని పరిశుద్ధులు ఆయన సన్నిధానములోనికి వెళ్లారు. పరదేశు లేదు. ఆయన కేక వేసి ఆత్మను విడిచినప్పుడు ఆయన బిగ్గర శబ్దం ఎద్దుకు పాత నిబంధనలోని భక్తులు ఎక్కి వెళ్లారు. ఎందుకనగా అర్పణ, వారు ఎదురు చూస్తున్న పాప ప్రాయశ్చిత్తార్థమైన అర్పణ, సంపూర్ణమైన దేవుని గొర్రెపిల్ల వచ్చుచునేనని వారు నమ్మియుండిరి. వారు అర్పణను గొర్రెపిల్లను అర్పించిరి. ఆయన చనిపోయి ప్రాణం విడిచినప్పుడు ఆయన బిగ్గర స్వరముతో అరుపు అరిచెను, శబ్దం చేసెను. పాత నిబంధనలు భక్తులు మేల్కొండిరి. ఇక్కడ ఆర్భాటము స్వరము ఆయన రాకడప్పుడు అదే జరుగును. చూశారా, ప్రాణము విడిచెను. ఆయన చేసినప్పుడు అర్పణ పరిపూర్ణమైనది, పరదేశు ఖాళీ అయినది. తిరిగి భూమిదికి పాత నిబంధన పరిశుద్ధులు వచ్చారు, భూమి చుట్టూ తిరిగారు. ఆయన ఎత్తబడిలో ఆయనతో ప్రవేశించారు. అక్కడ దావీదు పలికాడు, పురాతనమైన గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునుడి, మీరు లేవనెత్తుకునుడి. ఆయన చెరను కొనిపోయెను, మనుషులకు వరములు ఇచ్చెను. పాత నిబంధన భక్తులు ఆయనతో వెళ్లిపోయేది. వారు అడిగారు, నీతిగల ఈ రాజు ఎవడు అని. మహిమగల రాజు, సైన్యములకు అధిపతియగు, బాల శౌర్యములు గలవాడు. ఇక్కడ వారు వస్తున్నారు, సాగి వెళ్తున్నారు. యేసు చెరలో ఉన్న వారిని చెరగా నడిపించాడు. ఇక్కడ ఆయన పాత నిబంధన పరిశుద్ధులతో వచ్చుచున్నాడు. అక్కడ కొత్త గుమ్మములలోకి వెళ్ళుచున్నారు. పురాతనమైన తలుపులారా, మిమ్మను లేవనెత్తుకునుడి, తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. లోపల నుండి ఒక శబ్దం వచ్చి ఈ మహిమగల రాజు ఎవరు అని పలికినది. యుద్ధశూరుడైన యెహోవా, తలుపులు తెరుచుకున్నవి జయశాలియగు యేసు, చెరను చెరగా నడిపించినవాడు, ఆయనందు విశ్వాసముంచిన వారు. వాక్యం వారి యొద్దకు వచ్చెను. పాత నిబంధనలోని పరిశుద్ధులు అక్కడ ఎదురు చూస్తున్నారు. చెరను చెరగా ఆయన నడిపించాడు, మహోన్నత స్థానానికి ఎక్కిపోయాడు. పాత నిబంధన పరిశుద్ధులను తీసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ ఒక ఎత్తబడుట గతించిపోయినది. ఎత్తబడుట జరుగునది 2వ తెస్సలొనికయులు. ఎత్తబడుట జరుగునది సంఘమునకు, పెళ్లి కుమార్తె పునరుద్ధానం చెందుట, మహిళలోకి ఎత్తబడుట. సజీవమై నిలచిండు మనము, భూమి మీద విడిచిపెట్టబడిన శరీరములు నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఎలయనగా మొదట దేవుని యొక్క బూర బోధపడుతుంది, క్రీస్తునందు మృతులు లేచెదరు. అవును, సజీవులమైన నిలిచిండు మనము వారితో కొనిపోబడదము. ఒక దినమున ఒక వీధి మూలలో నిలబడి ఉన్నాను. వీధి మూలలో నిలబడి ఆర్మిస్టిక్ డే పారేడ్ ను, యుద్ధం నిలుపు చేయు కవాతు దినాన్ని గమనిస్తున్నాను. అది వీధిలో గుండా వెలుచుండగా గమనిస్తున్నాను. నా చిన్న కుమారుడు జోసెఫ్ నాతో సహా కలిసి నిలబడి ఉన్నాను. మొట్టమొదట అక్కడకు యుద్ధము చేయు పాత ట్యాంకులు వచ్చినవి. ఆ తర్వాత కొత్త యుద్ధమునకు సంబంధించిన గంభీరమైన షర్మన్ ట్యాంకులు, మూతి ద్వారముతోనున్న పెద్ద పెద్ద ఫిరంగులు, తెగిన మూతలున్నవి మొదలుగుని ఉన్నవి అవి. అటు తర్వాత సైనికులు వచ్చారు, బంగారు నక్షత్రాలు పెట్టుకున్న తల్లులు. తర్వాత ఒక కట్టుమాను వచ్చింది, దాని ముందు ఒక సమాధి ఉన్నది, తెలియని సైనికుని కొరకు. ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు, సమాధి యుద్ధ కాపలాదారుడు. మరొక ప్రక్కగా ఓడ సిపాయి నిలబడి ఉన్నాడు. ఒక నావికుడు మరో ప్రక్క. అక్కడ ఒక విభజన గీయబడినది. ఆ మరో ప్రక్క గోల్స్టార్ తల్లి కూర్చొని ఉన్నది. ఆమె తన బిడ్డను పోగొట్టుకున్నది. బల్ల మీద తలవాల్చుకుని ఏడుస్తూ నిలబడి ఉన్న ఒక యవ్వన భార్య నిలబడి ఉన్నది. ఒక చిన్న చిరిగిన మనస్సుతోనున్న పిల్లవాడు ప్రక్కగా కూర్చొని ఉన్నాడు. తన ముఖములో కన్నీళ్లు కారుతున్నాడు. అతను తన తండ్రిని పోగొట్టుకున్నాడు. నేను తలంచాను. ఎంతటి విషాదం! నేను ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను. వృద్ధులైన వారిని చూస్తున్నాను. కొద్ది మంది సైనికులు మిగిలి ఉన్నారు. అంగవిహీనులుగా, పెద్దవారిగా, ఏకరీతిగా వస్త్రము ధరించి సగర్వంగా వారిని కాన్పించుకుంటున్నారు. ఎందుకనగా వారు అమెరికా వారు. ఓ దేవా అని నేను అనుకున్నాను. ఒక దినాన పరలోకం నుండి ఒక ప్రేలుడు వచ్చును. క్రీస్తునందు మృతులు మొదట లేతురు. ఎవరు ఎదురు చూచుతున్నారో అట్టి వారు అక్కడ దూరాననున్న పాత నిబంధనలోని పరిశుద్ధులు పెద్ద ప్రేలుడుగా మృగించబడి మొదట బయటికి వచ్చి పునరుద్ధానంలోకి వెళ్లిపోదురు. మనము వరుసలో చేర్చబడి ఆకాశంలోకి వెళ్లిపోతాము. ఈ పాత మత్య శరీరములు మార్చబడి ఆయన సొంత మహిమగల శరీరాలుగా అగుతాము. పరలోకపు వైపునకు అది ప్రారంభమైనప్పుడు ఎటువంటి కవాతు అది అవుతుందో కదా. ఈ ఒకనొక దినాలలో ఆ ముందున్న ఎత్తబడు సమయములో ఓ సగర్వంగా వారి గుండెలపైన యేసుక్రీస్తు రక్తము కాన్పించుట వారు జీవించిన గడియలోని దేవుని యొక్క వర్తమానము. సహోదరుడా, మనం ఎదురు చూస్తున్న గడియ అదే. ఇప్పుడు ముగింపులో చూడు. రెండవ పునరుద్ధానము, మొదటిది గతించినది, రెండవది సమీపంగా ఉన్నది, ఇప్పుడు జరగనయున్నది. ఇప్పుడు మూడవది ప్రకటన 11:11-12 ఇద్దరు సాక్షులు. వీరు క్రీస్తు ఆత్మ కలిగి త్రిప్పివేసేవారు. వీరు యోసేపు తన సహోదరులకు చేసినట్లు యూదులకు సాక్షులు. జ్ఞాపకముచ్చుకోండి, మూడు దినములున్నర వారి శరీరములు వీధిలో పెట్టబడి ఉంటుంది. తర్వాత జీవాత్మ వారిలోనికి వచ్చి వారు ఎత్తబడతారు, పరలోకానికి కొనిపోబడతారు. కొత్త నిబంధనలు మూడు ఎత్తబడుటలు, పాత నిబంధనలు మూడు ఎత్తబడుటలు ఉన్నవి, అవన్నీ గతించినవి. ఇప్పుడు మనము ఎత్తబడుటకు, పరిశుద్ధుల ఎత్తబడుటకు ఎదురు చూచుచున్నాము, లేచున్నాము. అది పలుకుబడినది. అది అలాగుండును కాక. దేవుడేదైనా చెప్తే ఆకాశములు భూమి గతించును గాని ఆ వాక్యము గతించదు. అక్కడ ఆదికాండం 1 దేవుడు చెప్పిన్నాడు. ఆయన అన్నాడు, వెలుగు కలుగును కాక అని. ఇలాంటి వెలుగు లేకమునుపు 100 సంవత్సరాలు అయ్యుండవచ్చు. ఆయన అన్నాడు, తాటి చెట్టు కలుగును కాక, ఓకు చెట్టు కలుగును కాక, ఎడారి కలుగును కాక, పర్వతము కలుగును కాక, ఇది కలుగును కాక. ఆయన పలికాడు. చూశారా, ఒక వాక్యములో ఆయన నోట నుండి అది ఎంతవరకు వెళ్లిపోయినదో అది రుజువు చేయబడవలసి ఉండెను, అది చేయబడవలసి ఉండెను. తర్వాత ఒక దినాన ఆయన ప్రజలను ఆయన పిలిచాడు. ఒక వెలుగులు, ఒక అగ్ని స్తంభములు, పరిశుద్ధమైన పవిత్రమైన అగ్నిలో నుండి మోషేను మనుషులతో ఆయన మాట్లాడాడు. ప్రజలు మోషేను నమ్మలేదు. ఈ పర్వతమునందుకు వారిని తీసుకుని రమ్మని ఆయన అన్నాడు. ఆ ఉదయం పర్వతం అంతా ఉరుములు మెరుపులతో నిండైన అగ్నితో నిండిపోయింది. ఆ విధంగా ప్రజలు అన్నారు, దేవుడు మాట్లాడవద్దు, మేము నశించిపోకుండాన్నట్లు మోషేను మాట్లాడును, మోషే మాట్లాడతాడు. దేవుడు చెప్పాడు, ఈ విధముగా ఇక నేను వీరితో మాట్లాడను, కాని నేను ప్రవక్తను పుట్టించదను, నేను అతనితో మాట్లాడేదను, అతడేమి చెప్పును అది నెరవేరును. తరువాత మీరది వినుడి, ఎందుకనగా నేను అతనితో ఉండేదను. అది అతడు మాట్లాడతాడు, అతడు చెప్పినది నెరవేరును. అతను నిలబడి ఉన్న ఈ ప్రవక్తను యెషయాను చూడండి, ఒక తెలివిగల మనిషి, రాజు ద్వారా తలంచబడిన వ్యక్తి, ఎందుకనగా ఉజ్జియాతో సహచరునిగా ఉన్న వ్యక్తి, రాజు గొప్ప మనిషి, ఒకసారి బోధకుని స్థానాన్ని తీసుకుంటానికి ప్రయత్నించిన వ్యక్తి, లోపలకు వెళ్లిపోయాడు. కుష్ఠరోగంతో మొత్తబడ్డాడు. అదే నేను వ్యాపారస్తులకు చెప్పినది. బోధకుని స్థానాన్ని తీసుకుంటూ ప్రయత్నం చేయవద్దు. వద్దండి, నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు. అవునా, దేవుడు నిన్ను ఏమని చేయమని చెప్పించాడో నీ పని నీవు చేయి. నీవు వ్రేలివా? నీవు చెవి కాలేవు. నీవు చెవివా? నీవెన్నడూ ముక్కువు కాలేవు లేక కన్ను కాలేవు. అవును, నీ స్థానములో నీవుండు. గత దినము ఆకాశవాణిలో మీరు ఆ వర్తమానాన్ని విన్నారు. ఒక పరిచర్య దేవునికి చేయుటకు ప్రయత్నం చేయుట. దావీదు అభిషేకించబడిన రాజు, అది మంచిది అని ప్రజలందరూ కేకలు వేస్తూ అరుపులు అరుస్తున్నారు. అయితే అతడు దేవుని ప్రవక్తను సంప్రదించలేదు. ఒక మనుషుడు చనిపోయాడు. అంతా ఆగిపోయింది. దేవునికి జాలి చూపుటకు ప్రయత్నం చేయవద్దు. దేవుని వంతు వచ్చే వరకు నీవు ఆగి ఉండు. అది చేయు, ఆయన మార్గం రాని. నేను పెద్ద పని చేస్తాను, అది ఇది చేయను. జాగ్రత్తగా ఉండు సహోదరుడా. దానికంటే ఎక్కువ దావీదుకు తెలుసు. ఆ దినమున నాతాను దేశంలో ఉన్నాడు. ఎంత మాత్రం అతన్ని సంప్రదించలేదు. చూశారా, వేల మంది వందల మంది సైన్యాధిపతులను అతను సంప్రదించాడు. ప్రజలందరూ కేకలు వేశారు, అరుపులు అరిచారు, నాట్యం చేశారు. అదంతా భక్తి సంబంధమైన కదలికే. అయితే అది దేవుని వాక్య క్రమములో దారిలో లేదు, మరియు అది విఫలమైపోయింది. ఏదైనా కానీ దేవుని వాక్యం యొక్క క్రమంలో వరుసలో లేకపోతే విఫలమైపోతుంది. కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే నిరంతరం నిలుస్తుంది. ఆకాశము భూమి గతించును, నా మాట గతించదు. ఏషియా జ్ఞానవంతుడైన యవనస్థుడు అక్కడ నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా ఆత్మ అతను తాకినది. విచారకరమైనది. అతనేమి చెప్పలేదు. అతని ప్రవక్త అతడు చెప్పాడు, ఇదిగో కన్య గర్భము ధరించును, మనకు ఒక కుమారుడు పుట్టును, శిశువు జన్మించను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుని దేవుడు, నిచ్చుడకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడను. ఆయన భుజముల మీద రాజ్యభారములను, ఆయన పరిపాలన అంతము లేనిదై ఉండును. కన్య గర్భవతి ఎగునని జ్ఞానయుక్తముగా ఆ మనుషుడు ఎలాగూ చెప్పగలిగెను? ప్రతి ఒక్కరూ దాని నిమిత్తమే ఎదురు చూశారు. అది పలకబడినది. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అన్నది. అది జరగవలసినది. ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యము. ఆది కాండములో అది ఉన్నట్లుగా ఆయన అక్కడ సముద్రములో ఆ విత్తనాలు నాటినప్పుడు అది అక్కడ రూపము లేనిదానిగాను నిర్మానుష్యంగాను ఉండెను. అగాధం పైన జలములు కమ్మి ఉండెను. చూశారా, అది జరగవలసి ఉండెను. ఒక దినమున 800 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క విత్తనముతో కన్య గర్భము దాల్చినది. ఒక సృజించబడిన విత్తనముగా ఆమె కుమారుని కన్నది. ఆ కుమారుని ఒక దిన నిలబడి ఉన్నాడు. ఆయన అన్నాడు, లాజరు బయటికి రమ్మని. 4 దినముల కింద చనిపోయి కుళ్లిపోయిన మనిషి, అతని ముక్కు ఊడిపోయినది, కంపు కొట్టుచునేను. అతడు బయటికి వచ్చాడు. చెప్పాడు, దీని గురించి ఆశ్చర్యపడవద్దు, ఒక ఘడియ రాబోతున్నది. ఆమెన్. సమాధులు ఉన్న వారందరూ దేవుని కుమారుని శబ్దం విందురు. కాబట్టి అది పలుకబడినది. అది అలాగే జరగవలసి ఉన్నది. ఎత్తబడుట రానయ్యున్నది. ఓహో, కాలిఫోర్నియాలో నా యొక్క ఆఖరి వర్తమానం నాకు జ్ఞాపకం ఉన్నది. అక్కడికి నేను తిరిగి వెళ్ళనని అనుకున్నాను. లాస్ ఏంజల్స్ మహాసముద్రం అడుగు భాగమునకు మునిగిపోవును. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అలా జరుగుతుంది. ఆమె అయిపోయినది. ఆమె తుడిచిపెట్టబడినది. ఆమె అయిపోయినది. ఏ సమయం ఎప్పుడో నాకు తెలియదు. అయితే అది మునిగిపోతుంది. వెంటనే దాని తర్వాత భూకంపాలు వచ్చి కృంగదీయుట ఆరంభమవును. జ్ఞాపకముంచుకోండి, ఆ రోజు ఆ దూత అక్కడ దిగి వచ్చి, ఆ బండ మీలో అనేకులు అక్కడ నిలబడి ఉన్నారు. ఆ బండ మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ రాయి చుట్టూ ఆ వెలుగు అగ్ని పరలోకం నుండి పైబడినది. అక్కడ పర్వతం నుండి బద్దలై బద్దెలు రాళ్లు ఆ చుట్టుప్రక్కల పడినవి. గట్టిగా 3 సార్లు అది పేలినది. నేను చెప్పాను తీర్పు పడమల తీరాన తాకును అని. ఆ తర్వాత 2 దినాల తర్వాత అలస్కా సంపూర్తిగా మునిగిపోయినది. గతించుకోండి, అది చెప్పిన తర్వాత అదే దేవుడు లాస్ ఏంజల్స్ నాశనమైనది అని చెప్పాడు. ఆమె అయిపోయినది. ఎప్పుడో నాకు తెలియదు, నేను మీకు చెప్పలేను. నాకు తెలియదు అని చెప్పాను. అయితే ఇక్కడున్న ఈ సహోదరుడు, నేను అనుకుంటాను కాదు, మోస్ట్లీ వారిలో ఒకరనుకుంటాను, అక్కడ బయట వీధిలో కలిశాను. నేనది చూచే వరకు నాకు తెలియదు. లేఖన వైపు తిరిగి చూశాను. యేసు అన్నాడు, కపెర్నహూమా, ఆకాశ వైపు నిన్ను నీవు హెచ్చించుకున్నదానా? పాతాళం వరకు కొనిపోబడదు. ఈయనగా ఘనమైన కార్యములు నీలో జరిగినవి, సదమలో జరిగినవి. నేటి వరకు అది ఉన్నది. అక్కడ నుండి సుమారు 150 సంవత్సరాల వరకు సదమ ఇప్పుడు భూమిలో ఉండిపోయినది. తర్వాత కపెర్నహూము కూడా నీటిలో మునిగిపోయినది. ఈ సంగతులన్నీ తెలియజేసిన అదే దేవుని ఆత్మ, ఇవన్నీ తెలియచేసింది ఇదే ఆత్మ. ఇదే ఆత్మ అది ఇలాగ చెప్పి ఉన్నాడు, ఓ కపెర్నహూమా నగరమా, దేవదూతుల పేరున లాస్ ఏంజల్స్ అని నిన్ను నీవుగా పిలుచుకున్న నగరమా, ఆకాశ వైపు నిన్ను నీవు ఎలా హెచ్చించుకున్నావు? సాక్షాత్తు సాతాను యొక్క పేరు మరియు స్థానము చూసావా? నిన్ను నీవు హెచ్చించుకున్నావు. బోధకులారా, వారికి అది సమాధుల తోట. మంచి పురుషులు అక్కడికి వెళ్తారు, ఎలుకల వలె చస్తారు. ఎంతటి విధ్వంసం! దేవదూతలుగా పిలుచుకుని నీకు నీవు సదమలో ఘనమైన కార్యాలు జరిగినట్లయితే, నీలో జరిగినవి జరిగినట్లయితే, అది ఈ రోజుకు నిలిచి ఉండేది. అయితే నీ కాలం వచ్చినది, నీవు గమనించి చూడు. అది కానట్లయితే నేను అబద్ధ ప్రవక్తను. చూశారా, ఆమె అక్కడే ఉన్నది, ఆమె అక్కడ పడి ఉన్నది. ఆ రాత్రి నాకు జ్ఞాపకం ఉంది. నేనది చూడక మునుపు పెళ్లి కుమార్తె పూర్వపు దర్శనాన్ని నేను చూశాను. నేను నిలబడి అందమైన ఆ చిన్న స్త్రీని చూశాను. చక్కగా వస్త్రధారిణి అయి ఈ దారిన నడిచి వెళ్తున్నది. దర్శనంలో నా ప్రక్కన ఒక నిలబడి ఉన్నారు. నేను చూశాను. వారన్నారు, పెళ్లి కుమార్తె పూర్వపు దర్శనం అని. వెళ్ళుచుండుట నేను చూశాను. ఈ ప్రక్కగా వారు వచ్చారు, చుట్టూ తిరిగి వెళ్లిపోయారు. అది వచ్చుచుండు నేను చూశాను. సంఘాలు ఈ వైపు నుండి వచ్చుచున్నవి. ఆసియా సంఘాలు వారు వచ్చారు. ఓ, మురికిని గుర్చి మాట్లాడు. ఇటు యూరప్ సంఘం వచ్చినది. అయ్యయ్యో, తర్వాత రాకిడ్లో వచ్చి నేను విన్నాను. అది మిస్ అమెరికా సంఘం. ఆమెకు ఎలాంటి బట్టలు లేవు, బట్టలు కట్టుకోలేదు. ఆమె వార్తాపత్రికల వంటివి బోర్డు రంగులో ఉన్నటువంటిది పెట్టుకున్నది. రాక్ అండ్ రోల్ నాట్యం చేస్తున్నది. మిస్ అమెరికా సంఘం. నేనక్కడ ఆయన సన్నిధిలో నిలబడ్డాను. ఓ దేవా, నీ సేవకునిగా అదేనా మేము చేసినది? ఓహో అని అనుకున్నాను. నీవు ఎలాగూ భావిస్తావో నీకు తెలుసా? ఆ తర్వాత నేను తలంచాను, దేవా నన్ను దాచిపెట్టు. ఇక్కడ నుండి నేను వెళ్ళగలిగితే మేము చేసిందంతా అదే మేము ఉత్పత్తి చేస్తాము. అది అయితే తర్వాత ఆ స్త్రీలంతా కదరి వెళ్లిపోతున్నారు. అన్ని రకములైన రాక్లు అవి చేస్తూ కత్తిరించుకున్న వెంట్రుకలు రంగుల ముఖాలతో ఉన్నారు. క్రీస్తు యొక్క కన్యకులు అనుకున్నట్లుగా అలాగ దాటి వెళ్తున్నారు. ఆమె అలా దాటి వెళ్ళగానే నా తల త్రిప్పుకున్నాను. తెలుసా, నా ఎదురుగా ఇది పెట్టుకున్నాను. వారి వెనుక ఎంతో హీనంగా ఉన్నది. వారు అక్కడ ఆ విధంగా వెళ్తున్నారు. ఆ విధంగా ఏడుస్తూ నా తల తిప్పుకున్నాను. నేనెక్కడైనా నిలబడలేననే అనుకున్నాను. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. సంఘం యొక్క పరిచారకునని నేను ఎరిగి ఉన్నాను. నేను ఆయనకై ఉత్పత్తి చేయవలసింది అది. నేనన్నాను, ఓ దేవా, నేనది చూడలేకున్నాను. నేను చనిపోతాను. ఆ విధంగా నేను నిష్క్రమిస్తాను. అది అయిపోయిన వెంటనే వారిలో ఒక్కొక్కరు వచ్చే ప్రతిసారి వారు ఒక స్థలానికి వెళ్తారు, తర్వాత రాలిపోతారు. అది వెళ్తూ ఉన్నప్పుడు దాని యొక్క శబ్దాన్ని నేను విన్నాను. ముందుకు కదలచున్న క్రైస్తవ సైనికులు అనులాంటిది నేను విన్నాను. నేను చూశాను వారు ఏ విధంగా ఉన్నారో. ఆ విధంగానే ఆ పరిశుద్ధులైన గుంపు బాలికలు ఉన్నారు. మంచిగా వస్త్రధారులై వారు వేలాడుచున్న వెంట్రుకలు గలవారై ఉన్నారు. సున్నితంగా పరిశుభ్రంగా ఇలాగ నడుచుకుంటూ వెళ్తున్నారు సువార్త మెట్టి యొద్దకు. ఆమె వాక్యమై ఉండెను. ప్రతి దేశంలో ఉండి ఒకటిగా వారు కాన్పించారు. వారు నడుస్తూ వెళ్తున్నప్పుడు నేను చూస్తున్నాను. వెళ్తున్నప్పుడు నేను చూశాను. క్రిందకు వెళ్లటకు బదులు పైకి బయలుదేరుతున్నారు. వారిలో ఒకరు ప్రయత్నించుట, వారిలో ఇద్దరు ముగ్గురు ప్రయత్నం చేయుట నేను గమనించాను. సరళమైన దారి నుండి తప్పించుకుంటూ ప్రయత్నించుట గమనించాను. నేను పెద్దగా అరిచాను, సరళమైన మార్గంలోనే నిలబడో అన్నాను. దర్శనం అదృశ్యమైనది. నేను గదిలో నిలబడి సరళమైన మార్గంలో నిలబడో అని అరుస్తున్నాను. మార్గము అది అద్భుతం. అదెప్పుడో గతించిపోయినదా? పెళ్లి కుమార్తె ఎప్పుడో పిలువబడినదా? ఈ దినాన మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఆమె చెక్కబడి క్రీస్తు సారూప్యంలోకి తయారు చేయబడవలసి ఉన్నది. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. అదొక్కటే విషయం. చూశారా, అది అక్కడ ఉన్నది, వాక్యములో ఉన్నది. ఒకటి కలుపుటకు వెళ్లేదు. పురుషుని వలె ఒక చెయ్యి ఉండి ఇంకొక చెయ్యి కుక్క చెయ్యి వలె ఉండు స్త్రీ కాదు. ప్రభు యొక్క వాక్యం వలె ఆయన వాక్యమై ఉన్నట్లు వాక్యం వలె ఉండవలసి ఉన్నది. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారు యొక్క భాగము, స్త్రీ ఆమె భర్త యొక్క భాగము. ఎందుకనగా భర్తలో ఉండి ఆమె తీయబడినది. హవ్వ ఆదాం ప్రక్కలోండి తీయబడిన భాగము. అలాగే పెళ్లి కుమార్తె కూడా సంఘ శాఖలో నుండి తీయబడినది కాదు, కానీ ఈ దినం కొరకైనా దేవుని వాక్యపు రొమ్ము భాగం నుండి తీయబడినది. ఎత్తబడుట దేవుని యొక్క బూర బోధబడును. క్రీస్తునందు మృతులు లేతురు. ఆయన పునరుద్ధాన మహిమను పంచుకునేదురు. ఆకాశపావల ఏర్పరచబడిన వారు వారి గృహాలకు చేరుదురు. హాజరుపట్టి పిలువగని మనము అక్కడ ఉండుటకు ప్రయత్నం చేద్దాం. స్నేహితులారా, దేవుని మిమ్మల్ని దీవించును. అది పలకబడినది, జరిగి తీరుతుంది. అది జరుగుతుంది. ప్రజలు ఎవరు చావాలని కోరుకోరు, ఎవరు తప్పిపోవాలని కోరుకోరు. నేను చెప్తాను, నీవేమి చేసినా, నీవెంత మంచిగా ఆలయానికి వెళ్లినా, నీవెంతగా నమ్మకంగా ఆలయమేళ్ల ఉన్నా, మంచిదే, దాని వ్యతిరేకం లేదు. నీవు ఆలయానికి వెళ్లవలసి ఉన్నది, నీవది చేయి. ఆలయానికి వెళ్తూనే, అయితే అది ఏదైనాను నీ ఆచారాలను పారవేయి, క్రీస్తులోనికి వెళ్ళు. ఎందుకనగా ఈ ఒకఒక దినాలలో ఈ శబ్దం వినబడి ఉన్నది. నీవు మృగముద్రతో పటబడతావు, పటబోతున్నావు. అది ఆలస్యమైపోయే వరకు అదేదో తెలియదు. అది ఖచ్చితంగా నిజం. దేవుడు మిమ్మల్ని దీవించండి. మిమ్మల్ని ఉంచినందుకు నన్ను క్షమించండి, జ్ఞాపించుకోండి. వారిని నేను ఎక్కువసేపు ఉంచాను ఇక్కడ. అవును, మీరు నాకైతే ఇస్తున్న కానుక మీరది చేయమని నేను మీకు చెప్పలేదు సహోదరా. అది మర్యాదే. అది తీసుకుని ఎక్కువ సమయం ఉన్నందుకు మోటలకు చెల్లించండి. ఎందుకనగా నేను దానిని ఉంచాను. కొద్ది విషయాలు నాకు ఇక్కడ ఉన్నవి. అక్కడ ఎత్తబెట్టిన కూర్చి నాయుద సుమారు 8-10 పేజీలు ఇంకా ఉన్నవి, కానీ ఇవ్వటానికి నాకు సమయం లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును. ప్రభు యేసును మీరు ప్రేమిస్తారా? భయభక్తులతో నెమ్మదిగా ఒక నిమిషం మనం నెమ్మదిగా నిలబడదాం. నేను చెప్పింది గుర్తుంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఆఖరి క్షణాల్లో మనం ఉన్నాము. దేశములు పగుళ్లు బారుచున్నది, ఇస్రాయేల్ మేల్కొనుచున్నది. బైబిల్ ముందుగా చెప్పిన గుర్తులు, అన్యుల దినములు లెక్కించబడినవి, దున్ను సాధనముల ద్వారా బరివెక్కినవి. విమోచన దినము సమీపముగా ఉన్నది. మనుష్య హృదయాలు భయముతో భీతిల్చున్నవి. ఆత్మతో నింపబడు. మీ దీపములు సొగసుగా వెలుగుచున్ననీయుడి. పైకి చూడు, మీ విమోచన సమీపముగా ఉన్నది. అది మీకు తెలుసా? అబద్ధ ప్రవక్తలు పడియున్నారు, దేవుని సత్యాన్ని వారు కాదంటున్నారు. అదంతా సత్యమని మనకు తెలుసు, మనకు తెలీదా? నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించను. మరియు కల్వర్ చెట్టుపై నా రక్షణను కొనెను. నిజంగా ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తున్నారో మీ చేయెత్తండి. ఈ పాట తిరిగి పాడుతున్నప్పుడు మీకు సమీపంగా ఉన్న ఒకరితో కలస్పర్శ చేయమని నేను కోరుతున్నాను. యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించునుగాక చెప్పుడి. మనం యాత్రికులం కాదా? యాత్రికులము పరాయివారము. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను. అది అదే బల్లకు అడ్డంగా. నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా మొదట ఆయన నన్ను ప్రేమించను. మరియు కల్వల చెట్టు మీద నా రక్షణ కొనెను. ఎత్తబడుట మీరు చేయాలా అనుకుంటున్నారా? ఎత్తబడుట చేయుటకు ఎంతమంది ఇష్టము కలిగింటున్నారు? దేవా, నేనది చేయుటకు నా నిండు హృదయంతో ఆశ కలిగిన్నాను అని చెప్పండి. మార్పు చెందని దేవుని హస్తాన్ని పట్టుకునుట మీకు తెలుసా? పాట అది మీకు తెలుసా సహోదరి? మార్పు చెందని ఆయన హస్తమును పట్టుకునుట, అది నాకు తెలియదు. అందులో ఏమున్నది? అందుకు మార్పు చెందని దేవుని హస్తాన్ని పట్టుకో. మార్పు చెందని దేవుని హస్తాన్ని పట్టుకో. నిరంతరమిండు వాటిపైన నీ నిరీక్షణలో కట్టుకో. మార్పు చెందని దేవుని హస్తాన్ని పట్టుకో. మీరది ఇష్టపడుతున్నారా? మన ప్రయాణం పూర్తయిన తర్వాత దేవుని ఎలా నీవు నమ్మకంగా ఉంటే ఎత్తబడిన నీ ఆత్మ చూచినప్పుడు మహిమలో నీ గృహము అందంగా కాంతివంతంగా ఉండును. మార్పు చెందనే దేవుని హస్తాన్ని పట్టుకో. మార్పు చెందనే దేవుని హస్తాన్ని పట్టుకో. నిరంతరముండు వాటిపైన నీ నిరీక్షణలో కట్టుకో. మార్పు చెందని దేవుని హస్తాన్ని పట్టుకో. ఇప్పుడు ఒక క్షణము మీ తలలో వంచాలని కోరుతున్నాను. ఈ లోకం యొక్క వ్యర్థమైన ఐశ్వర్యాలు ఆశించవద్దు. అవి త్వరగా నాశనమైపోవును. పరలోక ధనాగారము సంపాదించుకుంటానికి వెదుకుడి. అవెన్నడూ గతించవు. మార్పు చెందని దేవుని హస్తాన్ని పట్టుకో. మార్పు చెందని దేవుని హస్తాన్ని పట్టుకో. నిరంతరముండు వాటి కొరకై నీ నిరీక్షణలు కట్టుకో. మార్పు చెందని దేవుని హస్తాన్ని పట్టుకో. మీ తలలు వంచి ఉండగని ఇది మనసులో ఉంచండి. మనం ఎక్కడి నుండి తీయబడ్డామో ఆ మట్టి వైపు మనము తలలు వంచున్నామని ఎదిగి ఒక దినాన మనం తిరిగి వెళ్తాం. దేవునికి జవాబు చెప్పవలసిన ఒక ఆత్మను నీవు కలిగి ఉన్నావని తెలుసుకున్నాము. ఆ ఎత్తబడుటకు నీవు సంసిద్ధంగా లేవని భావించితే, అది ఈ రాత్రి వచ్చినట్లయితే మరియు ప్రార్థనలో జ్ఞాపకపుంచుకోవాలని నీవు కోరితే, నీ చేయి పైకెత్తు. బలిపీఠం పిలుపుచ్చుటకు మాకు స్థలము లేదు. నీ యొక్క బలిపీఠము, నీ యొక్క హృదయం, ఎలాగైనా నీ చేయి పైకెత్తు. దేవుని నిన్ను దీవించును. నిన్ను ఓహో, నేను సంసిద్ధంగా లేనట్లయితే నేను భావిస్తున్నాను. సహోదర్ అబ్రహాం, నిజంగా నేను క్రైస్తవులను కావాలనుకుంటున్నాను. నేను కావటానికి ప్రయత్నించాను, అయితే ఎప్పుడు ఏదో తొలగిపోతుంది. నేను ఎక్కడ ఉండవలనో నేను అక్కడ లేనట్లుగా నాకు తెలుసు. కనికరపు చూపు దేవా, నేను చేయి పైకెత్తుతున్నాను. నా ఎడల దయచూపుము. ఇప్పుడు ఈ చిన్న మందలో 20-30 హస్తాలు పైకెత్తబడినవి, ఇంకా పెరుగుతవి. ప్రియమైన దేవా, ఆ హస్తాల వెనకాల క్రిందనున్న హృదయములు ఏముందో నీకు తెలుసు. ప్రియమైన దేవా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ఒక్క దానికి మాత్రమే నేను బాధ్యునయ్యున్నాను, సత్యము చెప్పుటకు. అది ప్రియమైన దేవా, రక్షించబడాలని వారు ఆశించుతున్నారు. నిజంగా వారు కోరుకుంటున్నారు. ఏదో ఒక ఉద్రేకాన్ని, ఏదో ఒక పనిని, ఏదో ఒక సంఘ పద్ధతిని, ఏదో ఒక మత బోధను కలగలుపు చేసిన మూఢభక్తిని, అట్టి దీనిని వారు కోరుటలేదు. తండ్రి, పవిత్రమైన నిష్కలంకమైన దేవుని వాక్యము అది పొందుకునని అర్థం చేసుకున్నారు. ప్రతిదీ గతించిపోవును, చివరికి ఆకాశం భూమి కూడా. అయితే ఇది గతించదు. మేము ఆ వాక్యమైతే మా క్రింద నుండి భూమి దాటిపోవును. అయితే మేము గతించము, ఎందుకనగా మేము ఆ వాక్యమై ఉన్నాము. పెళ్లి కుమారుని యొక్క పెళ్లి కుమార్తెమై ఉన్నాము. ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నీవు వారికి దయచేయవలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది నా విధేయత ప్రార్థన తండ్రి. ఈ రాత్రి వేళ వణుకుతోను, ఆలస్యంగా ఉచుడుతోను, వణుకుతోను తొందర మాటలు చెప్పినందుకు నన్ను క్షమించుము. ఇలాగో ఒకలాగున ఘనమైన పరిశుద్ధాత్మ, నీ స్వంత దైవికమైన మార్గం వాటిని పెనవేసి ప్రజల హృదయాలకు అందించను. నా గుండెలో నుండి నీయడల నాకున్న, నా గుండెలోనున్న అభిరుచులు, ఆశయాలు తెలియచేసను. అవును కదా ప్రభువా, రక్షణ పొందవలసిన వారిని రక్షింపు ప్రభువా. నీ యొద్దకు ఆకర్షించుము. చాలా త్వరలో ఉన్న ఎత్తబడు ఘడియకు మేము సంసిద్ధ పడుదము కాక. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. దేవుని మిమ్మల్ని దీవించును. మహాసభ యొక్క అధ్యక్షుడు